మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు.
ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దసరా నవరాత్రులలో భాగంగా శ్రోతలందరికీ రేడియో సాయి బృందం అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోకి మరొకమారు స్వాగతం. ఈ నవరాత్రి సందర్భం సాధకులకు ఎంతో చక్కగా దేవికి తమ మనస్సుల్ని అర్పించుకోవడానికి ఒక మంచి అవకాశం. ఈ సమయంలో మన మనస్సుని నియంత్రించుకునే ప్రయత్నం చేస్తే దేవి యొక్క ఫలితం, మన చుట్టూ ఉన్న వాతావరణం యొక్క సపోర్ట్ కూడా ఎక్కువగా ఉంటుందని స్వామివారు చెప్తూ ఉంటారు. మరి ఈ ప్రయత్నంలో మనలో ఉన్న కొన్ని దుర్గుణాలను, అవలక్షణాలను దూరం చేసుకునే క్రమంలో మనం ఈనాడు మరొక అంశాన్ని స్పృశించబోతున్నాము. ఇది వ్యక్తిగత సాధనకు చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఏదన్నా సాధించాలి అనుకుంటే దాంట్లో కావలసింది ఆత్మవిశ్వాసం. కొంతమంది ఒక పని చేపట్టినప్పుడు ఇది చేయగలమా లేదా, అయ్యో నాకున్న వనరులు సరిపోవే, నా శక్తి సామర్థ్యాలు దీనికి సరిపోవు అన్న ఒక ఆత్మన్యూనత భావం పెంపొందించుకుంటుంటారు. పరిస్థితులు అప్పుడప్పుడు అట్లాగా మనకి కనపడుతూ ఉంటాయి. మరి అలాంటి సంఘటనలో మన నిత్య జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకి నడుస్తూ చక్కగా మన కార్యకలాపాలను నిర్వర్తించుకోవడానికి ఏ విధంగా ఈ ఆత్మన్యూనత భావాన్ని తగ్గించుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలో ఈనాటి కార్యక్రమంలో మనం చూద్దాం. ముందుగా అసలు ఈ భావం మన మనసులో మొలకెత్తితే పరిణామం ఏ విధంగా ఉంటుందో ఈ చిన్న నాటిక ద్వారా తెలుసుకుందాం. అయితే నాటిక విందామా?
హాయ్ వినోద్, హౌ ఆర్ యూ?
ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ?
వినోద్, నేను మన కొలీగ్ భోజాని పికప్ చేస్తానని చెప్పాను. వెల్, ఐ మస్ట్ గో నౌ, లేట్ అయిపోతుంది. కాస్త బ్రీఫ్ కేస్ నా టేబుల్ మీద పెట్టేస్తావా?
దానికేం, అలాగే ఇటు.
వెరీ నైస్ ఆఫ్ యూ వినోద్, థ్యాంక్ యూ. సీ యూ రాహుల్.
వినోద్, నువ్వు ఆ బ్రీఫ్ కేస్ ఎందుకు తీసుకున్నావు? బాడు ఆఫీస్ లో నీకన్నా జూనియర్, నువ్వు ఇలా మెతకగా ఉంటే లాభం లేదు బ్రదర్, తొక్కేస్తారు.
ఇదేమంత పెద్ద పని ఏం కాదు కదా రాహుల్, ఓన్లే పాపం హరిలో ఉన్నాడు.
హరినా పాడా, వాడు వెళ్తున్నది పికప్ చేసుకోవడానికి కాదు, మూవీకి చెక్కేస్తున్నారు. వాళ్ళిద్దరికి ఈవేళ ఆఫ్.
అలాగా పోనీలే, అయినా బ్రీఫ్ కేస్ పట్టుకెళ్తే తప్పేముంది?
నిన్ను బాగు చేయడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదురా. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. మనమంతా కొలీగ్స్, ఇక్కడ ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేం లేదు. నువ్వు మైల్డ్ గా ఉండేసరికి ప్రతి ఒక్కరూ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. ఎస్ సెట్ యువర్ సెల్ఫ్ మ్యాన్.
అలాగే పద పోదాం.
అన్నట్టు ఈవేళ న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద ప్రెజెంటేషన్ ఉంది కదా, మరిచిపోయాను. బాస్ చేత చేవాట్లు తప్పవరా? నువ్వేమైనా ప్రిపేర్ అయ్యావా?
ఏదో రాసి పెట్టుకున్నాను గాని అందరి ముందు అది ప్రజెంట్ చేస్తే నవ్వుతారేమో.
ఎందుకు నవ్వుతారు? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎక్స్పర్ట్ కాదురా. 10 మంది 10 ఐడియాలు చెప్తే ఒక్కటి సెలెక్ట్ అవుతుంది. అంటే మిగిలినవి పనికిరానివని కాదు, అన్నింటిలోకి లాభసాటిగా అనిపించేదే సెలెక్ట్ చేస్తారు. అదే కదా బిజినెస్ అంటే.
ఏమో రాహుల్, అంతమంది ముందు మాట్లాడాలంటే నాకు మాట పెగలదు.
అరే వినోద్, ఏంట్రా నీ ప్రాబ్లం? లాస్ట్ మంత్ బ్రిస్టల్ కస్టమర్ ప్రాబ్లం ని నువ్వు ఎంత ఎఫిషియెంట్ గా సాల్వ్ చేసావో నేను చూశాను. యూ కెన్ డూ ఇట్ మ్యాన్, ఆల్ ది బెస్ట్.
మిస్టర్ వినోద్, ఐఎమ్ టెరిబిలీ డిసప్పాయింటెడ్ విత్ యూ. నీ పర్ఫార్మెన్స్ బాగుందని నీకు అవకాశం ఇచ్చాను. యు మేడ్ ఏ హ్యాష్ ఆఫ్ ఇట్. ప్రజెంటేషన్ చేత కాకపోతే ఊరుకోవాలి. మేటర్ సంగతి ఎలా ఉంచు? మంచి ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదా? ప్రాజెక్ట్ డీల్ చేయడానికి డాషింగ్ యంగ్ మ్యాన్ కావాలి. నీలా తడబడేవాళ్లు పనికిరాదు. అందుకే మేనేజ్మెంట్ నిన్ను పక్కన పెట్టి విజయ్ని ప్రమోట్ చేయాలని డిసైడ్ చేసింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. యు మే గో.
వినోద్, నేను విన్నది రైటేనా? నిన్ను పక్కన పెట్టి విజయ్ని ప్రమోట్ చేశారట?
అవును, నిజమే. అంతా నా బ్యాడ్ లక్.
బ్యాడ్ లక్ కాదు, గాడిది గుడ్డు కాదు. నీ కెరీర్ నువ్వే పాడు చేసుకుంటున్నావు. యూ హ్యావ్ సమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నువ్వేదో తక్కువ అని ఎదుటివాడు ఎక్కువ అనే భ్రమలో ఉంటున్నావు. నీ పెర్ఫార్మెన్స్ బాగుందని చూసే కదా బాస్ మెచ్చుకున్నాడు. అయినా నువ్వు ఇలా ఉన్నావంటే నీ మీద నీకే కాన్ఫిడెన్స్ లేదన్నమాట. ముందు నీ ప్రతిభ మీద నువ్వు నమ్మకం పెంచుకో. ప్రాజెక్ట్ మీద నీ ఐడియాస్ నేను చదివాను, వెరీ బ్రిలియంట్. చూడు బ్రదర్, క్యాంటీన్ వాడు దోశ ఎంత రుచిగా వేసినా దాని ఖరీదు స్టార్ హోటల్లో ఛార్జ్ చేసే దానిలో 1/3 ఉంటుంది. అంత ప్రెజెంటేషన్ మహిమ. నువ్వు కూడా కాస్త ఆత్మవిశ్వాసంతో డాషింగ్ గా ఉండడం నేర్చుకోవాలి.
థ్యాంక్స్ రాహుల్, ఐ విల్ గివ్ ఇట్ ఏ ట్రై.
దట్స్ మోర్ లైక్ ఇట్. ఆల్ ది బెస్ట్.
చూశారు కదా, ఈ నాటకంలో నిత్య జీవితంలో మనం ఇలాగా ఈ నెగిటివ్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకుంటే ఏ విధంగా అది మన అభివృద్ధికి ఒక అడ్డంకిగా నిలుస్తుందో తెలుసుకున్నాం. మరి స్వామి ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి టిప్స్ ఇస్తారో ఈరోజు స్వామి ద్వారానే విందాం.
కాల ప్రభావం చేత, కలియుగ ప్రభావం చేత ఈనాటి మానవత్వము ఆత్మవిశ్వాసం లేక అన్య విశ్వాసమును అభివృద్ధి పరుచుకుని అనిత్యము అసత్యము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యాప్తికై అనేక విధములుగా ప్రాకుడారుతున్నారు. పసిపక్షులుగాదులకు ఉన్నటువంటి విశ్వాసం కూడాను ఈనాడు మానవునికి లేకుండా ఉన్నది. ఒక చిన్న పక్షి లేత కొమ్మపై వాలినప్పుడు ఆ కొమ్మ అటు ఇటు ఊగుతుంది. కాని ఆ చెట్టు కొమ్మ ఊగినప్పటికీ ఈ పక్షి ఏమాత్రం కూడాను అదరదు, బెదరదు. కారణం, ఆ పక్షి ఆ కొమ్మను ఆధారం చేసుకోలేదు. తన రెక్కలపైన ఆధారపడటం చేతనే ఈ కొమ్మ ఏ విధంగా ఊదినప్పటికీ తాను ఏమాత్రం కూడాను భయభ్రాంతులకు గురి కావటం లేదు. పక్షి తన రెక్కలను ఆధారం చేసుకుని విశ్వసించినప్పటికీ ఈనాటి మానవుడు తన హృదయాన్ని తన ఆత్మతత్వాన్ని విశ్వసించక తాను అనేక విధమైనటువంటి యొక్క దిగులకు గురి అవుతున్నాడు. కనుక మానవుడు అనేక ప్రసంగములు వింటున్నాడు, అనేక గ్రంథములు పఠిస్తున్నాడు, అనేక పెద్దల ఉపన్యాసములకు ప్రవేశిస్తున్నాడు. ఇన్ని జరిగినప్పటికీ ఈనాటికి కూడాను ఆత్మవిశ్వాసం అనేటువంటిది దృఢంగా లేకపోతున్నది. వింటూ ఉన్నంత వరకు మాత్రము ఆనందముగా తలలోపటం, ఏదో తమకు స్వీకరించినట్టుగా భావించటం, ఇలాంటివి జరుగుతూ ఉండాలి. కానీ విశ్వసించి ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మానవులకు ఎట్టి సందేహములకు అవకాశం ఉండదు. ఎట్టి భయభ్రాంతులు చేకూరినప్పటికీ తాను దిగులందక ఆత్మవిశ్వాసం పైన ఆధారపడి ఉంటాడు. అన్నింటినీ ఎదుర్కొని తాను అనేక విధమైనటువంటి ధైర్య సాహసంతో ముందంజ వేస్తున్నాడు. కానీ ఆధ్యాత్మిక మార్గమునందు మాత్రము వెనుకంజ వేస్తున్నాడు. అనాది కాలము నుండి భారతీయ సంస్కృతి పవిత్రమైన ఆత్మవిశ్వాసమునే ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తున్నది. ఈ ఆధునిక యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఆత్మవిశ్వాసం అనేటువంటిది దినదినమునకు తరిగిపోతున్నది. ప్రతి మానవునికి నీ విశ్వాసం అత్యవసరం. ఈ ఆనందం అనేటువంటిది కేవలం విశ్వాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నది. ఏ చిన్న కార్యమునందైనా కూడా విశ్వాసం లేకుండా మనకు ఆనందం ఏమాత్రం కూడా లభ్యం కాదు. కనుక ఆత్మవిశ్వాసాన్ని ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
ఇందాక మనం కార్యక్రమ ప్రారంభంలో ఈ నాటిక విందామనుకున్నాం కదా, విన్నాం. దాంట్లో పాపం వినోద్ బాస్ దగ్గర చాలా చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. తనకి తెలివితేటలు ఉన్నాయి, శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. కానీ నేను చేయగలను, బాస్ని మెప్పించగలను, ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం గావించగలను అన్న ఆత్మవిశ్వాసం తనలో లేకపోయింది. అందువల్లనే బాస్ దగ్గర ఒక చెడ్డ పేరు సంపాదించుకుని తన అభివృద్ధికి ఒక అడ్డంకిగా తన ఆత్మన్యూనతాభావం నిలిచింది. దానికి కారణాలు ఏంటి? అసలు ఈ నెగిటివ్ థింకింగ్ మనసులో మొలకెత్తడానికి మొట్టమొదటి కారణం భయం. ఆత్మవిశ్వాసం లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ భయం మన మనసులో డెవలప్ అవడం మరొక ఎత్తు. అసలు దేనికి భయం? భయపడాల్సింది దేనికి? మనిషి కొన్ని వాటిలకి స్పెసిఫిక్ గా ఈ భయం డెవలప్ అవుతుందంట. ఒకటి, ఓడిపోతాము అన్న భయం, ఇది చేయగలమా లేదా అన్న భయం. ఇంకొకటి, ఇది కష్టసాధ్యమైన పని, కష్టతరమైన పని, అది అధిగమించగలమా లేదా అన్న భయం. ఈ రెండు భయాలు మానవుడి అభివృద్ధిని ఆపివేస్తాయి అన్నమాట. అది రివర్స్ డైరెక్షన్ లో తీసుకెళ్తాయి మానవుణ్ణి. మనం జనరల్ లైఫ్ లో అబ్జర్వ్ చేస్తే ఈ ఫెయిల్యూర్ అనేది, అరే మన వల్ల కాదు. చూడండి, ఇప్పుడు ఒక గేమ్ ఆడారు అనుకోండి, దాంట్లో ఒక టీం విన్ అవ్వాల్సిందే, ఒక టీం ఓడిపోవాల్సిందే. అలాగని ఓడిపోయిన వాడు ఇంకెప్పుడు ఆడడం మానేస్తాడా? అలా కాదు కదా. ఓడిపోవడం అనేది మనం ఇంకా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీగా మనం భావించాలి. అలా మంచి సేయింగ్ ఉంది కదా, ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. ఏమో ఆ సమయంలో టైం మనది కాదు, వచ్చేసారి ఇంకొంచెం కృషి చేసి మన టాలెంట్స్ ని ఇంప్రూవ్ చేసుకుని కష్టపడితే ఇంకా పెర్ఫార్మెన్స్ బెటర్ గా అవ్వచ్చు కదా.
అవును. So failure should not be seen as a challenge, but as a chance to improve oneself. So failures anevi manalni manam improve cheskodaniki, better cheskodaniki oka manchi avakasanga bhavinchali, gaani dani chusi bhayapadakoddu ani antunnaru. Antena Ganesh?
Anteyam.
Nijame bhayam anedi andariki untundi koddo goppo. Edo oka dani gurinchi bhayapadani manushantu evaru undaru. ఒక రకంగా భయం అవసరం కూడా. కానీ దేనికి భయపడాలి? మంచిగా జీవించలేమేమో అని భయపడొచ్చు. భగవంతుడికి నచ్చినట్టుగా ఉంటున్నానా లేదా అనే భయంతో ఉండడానికి ప్రయత్నించవచ్చు.
అటువంటివి
పాప భీతి అంటారు స్వామి. అటువంటిది పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ఫియర్ అనమాట. అంతేగాని ఇది నేను చేయగలనో లేదో అని భయపడి చేయడమే, ప్రయత్నించడమే మానేస్తే దానివల్ల మనకి వచ్చే లాభం ఏమీ లేదు, నష్టం తప్ప. అసలు ఈ ఫియర్ అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం గణేష్. చిన్న బిడ్డని తీసుకుందాం, 1 ఇయర్ ఓల్డ్. ఆ పిల్లల్ని, ఆ బిడ్డని తండ్రి గాలిలోకి ఎగిరేస్తాడు, పట్టుకుంటాడు. ఆట అనమాట అది, గాలిలో ఎగిరేసి పట్టుకోవడం అనేది. ఎవరైనా అందరూ జనరల్లీ పిల్లలు నవ్వుతారు, అరుస్తూ కేరింతలు కొడతారు. ఎందుకు? వాళ్ళు ఎందుకు భయపడట్లేదు? వాళ్ళకి ఆ తండ్రి మీద ఉన్న నమ్మకం అన్నమాట, విశ్వాసం, నన్ను కింద పడనివ్వరు అనే నమ్మకం. ఆ నమ్మకం అలా అంత ఎక్కువగా ఉన్నప్పుడు భయం ఉండదు. భయం ఉంటే నమ్మకం ఉండదు. సో ఆ భయం అనేది మనం పెరుగుతూ పెరుగుతూ నేర్చుకునేదే కానీ పుట్టుకతో వచ్చేది కాదు. దీని ద్వారా మనకు అది అర్థమవుతుంది. మన అన్నోయింగ్లీ అంటే మనకి తెలియకుండానే ఆ భయం అనేది మన క్యారెక్టర్లోకి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు తల్లి ఉంది, పాపం పిల్లల వెనకాల పడుతూ భోజనాలు పెడుతూ ఉంటారు, అన్నం పెడుతూ ఉంటారు, ఏదో ఒకటి కొద్దిగా తింటే చాలు అని. ఆ తాపత్రయం తల్లి మనసు అదే, ఏదో ఒకటి తినాలి, ఏదో ఒక రకంగా తినిపించాలి అని. ఆ ప్రాసెస్ లో చూడు నువ్వు తినపోతే బూచాడు వస్తాడు అంటారు, అది ఒక భయం. ఆ భయాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం పిల్లలకి.
అది కూడా మనం ఫుడ్ తో పాటు పెడుతున్నాం,
ఫుడ్ తో పాటు. అది చాలా డేంజరస్ కాంబినేషన్. అలాగే మీరు మన స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మనందరికి చాలా సుపరిచితమే ఇది, ఇప్పుడు కూడా పిల్లలకి. బాగా చదువుకుంటాం ఎగ్జామ్ కి, బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం, కానీ ఆ వెళ్లే ముందర భయం, అంతా రాయగలనా లేదా, నాకు తెలిసిన వస్తాయా లేదా. ఆ సబ్జెక్ట్ ఒక సంవత్సరం బట్టి చదువుతున్నాం, మన టెక్స్ట్ బుక్ లో ఇంచే మనకి క్వశ్చన్స్ వస్తాయి, మనం చదువుకున్న సబ్జెక్ట్ గురించే అడుగుతారు. నేను మ్యాథ్స్ పేపర్ కి సైన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తే భయపడాలి, లేదు నేను 7th స్టాండర్డ్ ఎగ్జామ్ కి వెళ్తూ 10th స్టాండర్డ్ పేపర్ వస్తుందంటే భయపడాలి. అలా ఏం జరగడం లా అక్కడ. ప్రిపేర్ అయింది సైన్స్ కే, ప్రిపేర్ అయిన సబ్జెక్టే, ప్రిపేర్ అయిన క్లాసే, ప్రిపేర్ అయ్యాను వెళ్తున్నాను, అయినా భయం. ఎందుకు? సరిగా చేయగలనా లేదా అనే భయం అన్నమాట. అలాగే పాపం ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసుకుంటూ ఉంటారు, మనం దానిలో ఇన్వెస్ట్ చేస్తాం, లేదు ఈ ప్రాపర్టీ కొంటాము, అది పెరుగుతుందా పెరగదా, అది పడిపోతుందేమో దాని వాల్యూ, అప్పుడు ఏమవుతుంది, భయం. వీటన్నిటికీ ఈ భయానికి కారణం ఏమిటి అనేది ఒకసారి ఆలోచిద్దాం. వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఫియర్ అంటే, ఒక రకంగా చూస్తే అటాచ్మెంట్ ఏమో అనే డౌట్ వస్తుంది మనకి.
దాంట్లో డౌట్ ఏం లేదు, అదే కారణం.
అదే కారణం అయి ఉండొచ్చు. అంటే నాకు మార్క్స్ బాగా రావాలి అనే పట్టుదల ఉండడం మంచిదే, కానీ ఆ దాని మీద మోహం ఉండకూడదు.
కరెక్ట్.
నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు రావాలి. దేర్ ఆర్ నో సెట్ రూల్స్ ఇన్ లైఫ్ గణేష్. భగవంతుడు మనకి ఏది మంచిదైతే అది చేస్తాడు అంతే. సో అదొకటి, లేదు నేను కష్టపడి సంపాదించిన డబ్బు అది పాడు, అది వృధా అయిపోతుందేమో అనే అటాచ్మెంట్, భయం. సో మోహం అనేది, అటాచ్మెంట్ అనేది మనకి భయానికి దారితీస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. కురుక్షేత్రం, ధర్మక్షేత్రంలో యుద్ధం మొదలవ్వబోతోంది. మొదటి రోజు కృష్ణుడు రథసారథి, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవంతుడు, అర్జునుడు రథంలో కూర్చునున్నాడు. కృష్ణ నన్ను రెండు సేనల మధ్యలోకి తీసుకువెళ్ళు అని అడుగుతాడు. ఆయన తీసుకువెళ్తారు. తీసుకువెళ్తే ఎదురుగుండా అర్జునుడు చూసిందేంటి, తాతలు, గురువులు,
బంధువులు,
స్నేహితులు, అలాగే సోదరులు, బావలు, వీళ్ళు అందరినీ చూసి ఆయన వెంటనే నాకు అసలు యుద్ధమే వద్దంటాడు. నాకు ఈ రాజ్యము వద్దు, ఇంతమందిని చంపుకుని గెలిచే రాజ్యం నాకు వద్దు, నాకు యుద్ధం వద్దు, నేను యుద్ధం చెయ్యనంటాడు. నన్ను వెనక్కి తీసుకువెళ్ళిపో అని అడుగుతాడు కృష్ణుణ్ణి. దేనివల్ల అర్జునుడు, ఆయన్ని మించిన వీరుడు ఆ రోజుల్లో ప్రపంచంలోనే లేడంటారు. పోనీ ఆయన ఏమైనా ఆ రోజు వచ్చారా యుద్ధానికి? 13 ఏళ్లు 12 ఏళ్లు అరణ్యవాసం, అజ్ఞాతవాసం, మొత్తం వాళ్ళు యుద్ధానికి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు సైకలాజికల్ గా. యుద్ధం వస్తుందని తెలుసు వాళ్ళకి. అలాగే ఎన్నో అస్త్రశస్త్రాలను సంపాదించుకున్నారట, పాశుపతాస్త్రాన్ని కూడా సంపాదించుకుని తీసుకొచ్చుకున్నారట అర్జునుల వారు. అలాంటి అర్జునుడు ఆ క్షణంలో ఆ వీక్నెస్ కి తావిచ్చారంటే దేనివల్ల? మోహం. వీళ్ళందరూ నా వాళ్ళు, నేను వీళ్ళందరినీ చంపుకుంటే అంటే అందరినీ కోల్పోతున్నాను, నా బంధువులందరినీ కోల్పోతున్నాను నేను అనే ఆ అటాచ్మెంట్ వల్ల కర్మే చేయనన్నాడు ఆయన.
ధర్మాన్నే మర్చిపోయాడు.
అఫ్ కోర్స్ దానివల్ల ప్రపంచానికి మేలు జరిగింది అనుకోండి, భగవద్గీతను వినగలిగాము మనం, పొందగలిగాము. కానీ అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏముంటుంది చెప్పండి.
కానీ ఆ సమయంలో కృష్ణుడు అర్జునుని తిడతాడంట. ఎంత దారుణంగా తిడతాడంటే నీకు సిగ్గు లేదు అన్న లెవెల్ కి తిడతాడంట. అప్పుడే ఆ భావం, ఆ ఫైర్ అనేది అర్జునుడి మనసులో రేకెత్తి, నేను సరైన దానికోసం నేను ఫైట్ చేస్తున్నానన్న ఆలోచన మళ్లీ స్ప్రింగ్ అవుతుందంట. సో ఆ విధంగా కృష్ణుడు తన ధర్మాన్ని తను నిర్వర్తించమని అర్జునుడికి ఆ సమయంలో చెప్తాడు. మోహాన్ని దూరం చేసుకుని
ధర్మాన్ని నిర్వర్తించమని చెప్తూ ఆయనకి ఎంతో కాన్ఫిడెన్స్ ని కూడా ఇస్తాడు కృష్ణుడు. ఎందుకు నువ్వు భగవద్గీత అంతా చూస్తే అంతే కదా, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, నీ దాని రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించి నేను చూసుకుంటా అనే కాన్ఫిడెన్స్ ఇస్తారనమాట. సో కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి ఏదైనా పరమశత్రువు అంటూ ఉందంటే
భయం. అండ్ స్వామి ఇంకొక పాయింట్ కూడా చెప్తారు, సంశయాత్మ వినశ్యతి. మనకి ఎప్పుడైతే డౌట్ ప్రారంభమైందో మనసులోని, దట్ లీడ్స్ టు ఫియర్. సో ఆ డౌట్ కూడా మనకి ఉండకూడదు అని స్వామి చెప్తున్నారు. ఎందుకంటే ఇది చేయగలనా లేదా, ఆ డ్యువల్ మైండ్ ఎప్పుడైతే వచ్చిందో ఫినిష్, మన పతనానికి అదే ఫస్ట్ స్టెప్,
మొదటి మెట్టు.
అండ్ ఈ ఫియర్ ని ఎట్లాగా మనం అధిగమించవచ్చు, ఈ భయాన్ని, అంటే ఫస్ట్ థింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన ఆత్మవిశ్వాసం మనం పెంపొందించుకుంటే ఆటోమేటిక్ గా మనలో ఆ భయాలు తొలగిపోతాయి. ఈ ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం అంటే ఏంటి, దీంట్లో కొంచెం ఇది ట్రిక్కీ. అప్పుడప్పుడు ఇది నేను చేయగలను అనుకుంటాం, ఇది నేనే చేయగలను అనుకుంటాం. చాలా వెరీ వెరీ థిన్ లైన్, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం అహంకారాన్ని ఏ విధంగా మనం తగ్గించుకోవాలి.
ఆత్మవిశ్వాసానికి అహంకారానికి మధ్యలో చాలా ఫైన్ లైన్ ఉంటుంది, ఆ తేడా చాలా సూక్ష్మంగా ఉంటుంది.
స్వామి ఒక పర్టికులర్ విషయం చెప్తారు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనం స్కిప్ అవుతూ ఉంటాం. నేను చేయగలను అని అనుకోవటము ఒక విధమైనటువంటి అహంకారం అయితే, నేను చేయలేను అని అనుకోవడం కూడా ఒక విధమైనటువంటి అహంకారం అది. ఎందుకంటే అది బాడీ అటాచ్మెంట్ తో ఎప్పుడైతే రిలేట్ అయ్యిందో అది అహంకారం. స్వామి అది చెప్తారు, అందుకే జస్ట్ యాక్ట్, మనం చేయవలసిన కర్మ మనం చేసేయాలి. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం గురించి మాట్లాడుకుంటున్నాం. కాన్ఫిడెన్స్ ఇన్ ది సెల్ఫ్ మనం పెంచుకున్నప్పుడు, ఏ సెల్ఫ్, స్వామి చాలా చక్కగా చెప్తూ ఉంటారు, రెండు డిఫరెంట్ సెల్ఫ్లు ఉన్నాయంట. ఒకటి త్రీ వర్డ్స్ సెల్ఫ్ ఐ, ఒకటి సింగిల్ వర్డ్ సెల్ఫ్ ఐ. ఆ చిన్న ఐ ఈవై అంటారు స్వామి. ఈరోజు పొద్దున్నే అది వినడం జరిగింది, మనం ఈరోజు రికార్డ్ చేస్తున్నాం కాబట్టి శ్రోతలందరికీ చెప్తున్నాము. ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్వామి, అందరిలోని ఆ చిన్న ఈవై ఉన్నదంట, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అది కనిపిస్తుంటుంది. మన కళ్ళు ఒకళ్ళు చూసే దృష్టి ఇంకొకళ్ళు చూసే దృష్టి వేరేగా ఉంటాయి, కానీ అందరిలో ఉన్నటువంటి ఆ బిగ్ ఐ ఏదైతే ఉందో అది అసలైన సెల్ఫ్, అదే పరమాత్ముడు. ఆ దివ్య శక్తి ఏదైతే అందరిలో ఉన్నదో దట్ ఈస్ ది హయ్యర్ సెల్ఫ్. దాంట్లో మనం విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకోవాలని స్వామి చెప్తారు. ఒక మంచి ఎగ్జాంపుల్, వివేకానందుల వారు భిక్షాటనకి వెళ్లేటప్పుడు ఒకరోజు అనుకోకుండా ఒక గ్రూప్ ఆఫ్ మంకీస్, కోతులు తన చుట్టూ చేరి చాలా ట్రబుల్ చేయడం మొదలుపెట్టినాయంట. అది చాలా పెద్ద పెద్ద మంకీస్ ఆ చుట్టుపక్కలున్నవి. తను పాపం నడుస్తూ ఉంటే అవి వెంటాడి వెంటాడి సరే తరుగుదామని ట్రై చేస్తున్న సమయంలో పాపం భయపడ్డాడంట ఆయన. అన్ని కోతులు ఒకేసారి వస్తే ఎవరికన్నా భయం వేస్తుంది. ఆ కోతులు వచ్చి చివరికి అవి రక్కడం గిల్లడం మొదలుపెట్టాయంట వివేకానందుల వారిని. ఈయన ఇంకా చేసేదేమీ లేక ఇంకా పరిగెట్టడం ట్రై చేశాడు. పరిగెడుతూ ఉంటే అప్పుడు ఒక సన్యాసి ఎదురయ్యాడంట ఆ సమయంలో. అరే ఈ విధంగా కోతులు ఎదురైతే ఉంటే నేను ఎట్లా భిక్షాటం చేసుకునేది అని ఒక విధమైనటువంటి భయం మొదలైంది. ఆ సన్యాసి ఎదురయ్యి ఎందుకు ఇలా పరిగెడుతున్నావు అన్నాడట. ఇట్లా కోతులు నన్ను తరుగుకుంటూ వస్తున్నాయి, అందుకే నాకు భయం వేసింది, పరిగెడుతున్నాను. ఇక్కడే ఆగు, యు ఫేస్ ద మంకీస్ అన్నాడు ఆయన. అటువైపు తిరుగు, ఆ కోతుల వైపు చూసి ఒక్కసారి నీ కళ్ళు ఎర్రచి, దాని వైపు వెళ్ళు, ఫేస్ దెమ్. ఫేస్ చేస్తే నీకు ఆటోమేటిక్ గా నువ్వు తక్కువ అన్న ఆలోచన వాటికి పోతాయి, నువ్వు కూడా బలవంతుడివి అన్న భయం వాటిల్లో మొదలవుతాయి, అప్పుడు అవి మన నుంచి దూరంగా ఉంటాయి అని చెప్తూ జీవితానికి ఒక సామ్యాన్ని చెప్తున్నారు వివేకానందుల వారు. లైఫ్ ఇస్ నెవర్ అ బెడ్ ఆఫ్ రోజెస్, ఒక పూలపాంపు కాదు మన జీవితం. ప్రతి క్షణం ప్రతి సిచ్యువేషన్ కూడా మనకి మన టాలెంట్ ని మన ఆలోచన విధాన్ని పరీక్ష చేస్తూనే ఉంటాయి. ఆ సమయంలో మనం భగవంతుడి పేద మనలో మనకి ఎంత విశ్వాసం ఉన్నది అని భగవంతుడు టెస్ట్ చేస్తాడు. టెస్ట్ హిస్ ఇస్ టెస్ట్. సో ఇట్లాగా ఆ కాన్ఫిడెన్స్ ఇన్ ది హయ్యర్ సెల్ఫ్ మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో అప్పుడు ఈ భయం అనేది మనకి తగ్గిపోతుంది.
ఫేస్ ద ఛాలెంజ్ అన్నమాట. ఛాలెంజ్ నుంచి పరిగెత్తడం కాదు, భయపడటం కాదు, ఫేస్ ద ఛాలెంజ్. బాగుంది గణేష్. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం ఎన్నోసార్లు స్వామి చెప్పగా విన్నాము, మీలో మీకే నమ్మకం లేనప్పుడు భగవంతుణ్ణి ఎలా నమ్ముతారు అని. సో ముందర మిమ్మల్ని మీరు నమ్మండి అని చెప్తారు స్వామి. ఒక రకంగా ఆలోచిస్తే మనల్ని మనం నమ్మడం అనేది చాలా సింపుల్ ఏమో అనిపిస్తుంది.
అది ఎలాగా?
ఒక్కసారి ఆలోచిద్దాము. ఒక స్ట్రేంజర్ అంటే మనకి అపరిచిత వ్యక్తులు ఎవరో ఉన్నారు, వాళ్లతో మనం వెళ్లి మా ఇంట్లో ఇవాళ ఇలా జరిగింది, మా నాన్నగారు నాతో ఇలా అన్నారు, మాకు ఇక్కడ పొలం ఉంది, లేదు నేను ఇది చదువుకున్నాను, నా బ్యాగ్ నువ్వు పట్టుకో అని ఇవ్వడం, ఇలాంటివి చేస్తామా? చెయ్యం కదా. ఎందుకు చెయ్యం? ఎందుకంటే మనకి వాళ్ళు తెలియదు, తెలియని విషయాన్ని మనం నమ్మలం కదా. తెలియని విషయాన్ని నమ్మడం అనేది చాలా కష్టమైన పని. అదే మీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఫ్రెండ్తో డిస్కస్ చేసుకోగలిగే విషయాలు కొన్ని ఉంటాయి, అవన్నీ మీరు చాలా ఫ్రీగా మాట్లాడతారు. చూడు ఇవాళ ఇలా అనుకుంటున్నాను, ఈ పని చేద్దాం అనుకుంటున్నా, నేను ఇది చదువుకుందాం అనుకుంటున్నాను, వాట్ ఎవర్, ఇక్కడికి వెళ్లాను, ఇది చూశాను, అంత హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుకుంటారు. ఎంత మటుకు అతను మీకు ఎంత మటుకు తెలుసో ఆ లెవెల్ మటుకు మాట్లాడతారు. సో మనకి వారి గురించి ఎంత తెలుసు అనే దాని మీద మన నమ్మకం ఆధారపడి ఉంటుంది, అవునా కదా?
అంతే.
ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మీరున్నారు, స్వామి కాకుండా మీ గురించి కంప్లీట్ గా 100% పూర్తిగా తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి.
నాకు నేనే బాగా తెలుసుకుంటాను
కదా, కన్న తల్లిదండ్రులకు కూడా 99% తెలుస్తామేమో,
కానీ మన ఆలోచనలు అది వాళ్ళకి
తెలియదు. తెలియదు, మనం మాట్లాడే మాటల్ని వింటారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కాబట్టి మనం ఎలా ఆలోచిస్తున్నామో వాళ్ళు అర్థం చేసుకోగలరు, కానీ మన ప్రతి ఒక్క ఆలోచన వాళ్ళకి తెలుస్తుందా? మన ప్రతి ఒక్క కోరిక వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. భగవంతుడికి తెలుస్తుంది, మీకు మీకే తెలుస్తుంది. సో ఈ ప్రపంచంలో మిమ్మల్ని మొత్తం పరిపూర్ణంగా 100% మీ గురించి తెలిసింది ఎవరికంటే మీకే. అంత తెలిసిన మీకే మీ మీద నమ్మకం లేకపోతే ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది? సో మనల్ని మనం నమ్మడం అనేది చాలా సింపుల్ ఏమో అనిపిస్తుంది. నమ్మకానికి పునాది నోయింగ్ ద అదర్ పర్సన్ ఆర్ నోయింగ్ సంథింగ్, ఆ తెలియడం అనేదే నమ్మకానికి పునాది. అయితే నా గురించి నాకు అంతా తెలుసు, మరి నాకు ఈజీ అవ్వాలి నన్ను నేను నమ్మకం. సో ఆ విషయం గనక మనం తెలుసుకుంటే మేబీ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అనిపిస్తుంది. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు ఇందాక చెప్పారు ఫేస్ ద ఛాలెంజ్ అని, అది చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. ఎడ్మండ్ హిల్లరీ, ఆయన మనందరికీ తెలిసిందే, టెన్జింగ్ నార్కే ఎడ్మండ్ హిల్లరీ, ఎవరెస్ట్ ని మొట్టమొదటిసారిగా అధిరోహించిన వాళ్ళు ప్రపంచంలో వీళ్ళిద్దరు అనమాట. ఆ తర్వాత ఎంతో మంది టీమ్స్ వెళ్లారు, కానీ ఆయన కూడా మొదటి అటెంప్ట్ లో చేయలేకపోయారట, ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోలేకపోయారట, వెనక్కి తిరిగి వచ్చేసారనమాట. సో అలా వచ్చేసిన తర్వాత ఆయన కమ్యూనిటీలో ఆయన్ని ఒక గెస్ట్ లెక్చర్ కింద ఒక చిన్న కాన్ఫరెన్స్ కి పిలవడం జరిగింది. అయితే ఆయన చాలా ఆలోచించారట, నేను సక్సీడ్ అవ్వలేదు, నేను విజయం సాధించలేకపోయాను, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడతాను నా గురించి అని ఆలోచించి ఆలోచించి మొత్తానికి సరే నేను వెళ్తాను, నేను బికాస్ నేను ఫెయిల్ అవ్వలేదు కూడా, నేను విజయాన్ని సాధించలేకపోయాను కానీ నేను ఫెయిల్ అవ్వలా. సో ఎందుకు ఫెయిల్ అవ్వలేదు అనే దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏంటి, యూ ఫెయిల్ ఓన్లీ వెన్ యూ స్టాప్ ట్రయింగ్. మనం దానికోసం ప్రయత్నించడం ఆపేసినప్పుడే మనం ఓడిపోయినట్టు లెక్క. యాజ్ లాంగ్ యాజ్ మనం ప్రయత్నం కంటిన్యూ అవుతున్న రోజులు మనం ఆ ప్రాసెస్ లో ఉన్నట్టే గాని ఓడిపోయినట్టు లెక్కలేదు అని, నేను ఇంకా ఆ ప్రయత్నంలో ఉన్నా కాబట్టి నేను ఓడిపోలేదు అనే ధైర్యంతో నమ్మకంతో ఆయన వెళ్లారు. వెళ్లి ఆయన వెళ్ళినప్పుడు హీఈస్ సో వెరీ కనెక్టెడ్ టు ఎవరెస్ట్ కదా, సో అక్కడంతా ఎవరెస్ట్ పిక్చర్స్ ఉన్నాయట, ఒక ఎవరెస్ట్ పిక్చర్ పెట్టారట. అది చూసి ఆయన ఒకే ఒక మాట అన్నారట, నేను నిన్ను ఎప్పటికైనా గెలుస్తాను, ఎందుకంటే నేను ఇంకా ఎదుగుతూనే ఉన్నాను అని. సో ఐఎమ్ స్టిల్ గ్రోయింగ్, సో ఐ విల్ సమ్ డే కాంకర్ యూ అని ఎంతో నమ్మకంతో హీ మేడ్ ఎ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ అటెంప్ట్ లో ఆయన ఎవరెస్ట్ ని అధిరోహించడం అనేది జరిగింది మనకి తెలుసు. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది ఇట్ స్టెమ్స్ ఫ్రమ్ ద బిలీఫ్ అనమాట, బిలీఫ్ దట్ ఐ హావ్ంట్ ఫెయిల్డ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నారు కదా. ఫెయిల్యూర్ అనేది మనం ప్రయత్నాన్ని ఆపేసినప్పుడు జరుగుతుంది, కానీ ప్రయత్నిస్తున్న రోజులు మనం ఓడిపోయాము అనే ఆలోచన కూడా మనకి రాకూడదు.
అంతే, ఈ అండ్ ఈ డిఫికల్టీస్ తప్పవు, అది మనం ప్రాక్టికల్ గా మనం ఆలోచించి వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ద సిచ్యువేషన్.
ఇప్పుడు మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ని తీసుకోండి ప్రపంచంలో, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ తీసుకున్నా వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యే ఉంటారు. ఫెయిల్యూర్ లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. సో దానికి అది ఇవే ఇనేవిటబుల్ అనమాట లైఫ్ లో, అది మనం తప్పించుకోలేం. ఫెయిల్యూర్ ఎందుకు ఇస్తాడంటే భగవంతుడు మీరు కరెక్ట్ గా చెప్పినట్టు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. దానికి భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా అని మనం ఆలోచించాలి.
ఎగ్జాంపుల్ మనం థామస్ ఆల్వా ఎడిసన్ తీసుకోండి. ఆ బల్బ్ కనిపెట్టే ముందర హీ ఫెయిల్డ్ 950 సార్లు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడంట.
అవును.
సో ఫైనల్ గా ఆ బల్బ్ కనిపెట్టినప్పుడు అతను చేసిన స్టేట్మెంట్ చూడండి. స్వామి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక టంబ్లర్ స్వామి డిస్కోర్స్ ఇస్తున్నప్పుడు టంబ్లర్ లో హాఫ్ గ్లాస్ ఫుల్ ఉన్నది అనుకోండి, హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? ఒక మనిషి క్యారెక్టర్ ని వాడు తీసుకునే డెసిషన్ బట్టి వాడు ఇచ్చే ఆన్సర్ బట్టి యు కెన్ అండర్స్టాండ్ హిస్ క్యారెక్టర్. ఈ హాఫ్ గ్లాస్ ఫుల్ అన్న ఆలోచన వాడికి వచ్చిందంటే హీస్ అ పాజిటివ్ పర్సన్, పాజిటివ్ థింకింగ్ ఉన్నట్టు. ఈ గ్లాసెస్ హాఫ్ ఎంప్టీ అంటే వాడు ఎప్పుడు లేని దాని గురించి ఆలోచిస్తున్నాడు గాని ఉన్నదానికి కృతజ్ఞత తెలుపుకుంటూ దాని మీద బిల్డప్ చేసుకుందామని ఆలోచించడంట. సో దాంతో ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ఆ స్టేట్మెంట్ ఏంటంటే 950 టైమ్స్ ఏమి చేయకూడదో ఏం చేస్తే ఫెయిల్ అవుతుందో నేను గ్రహించాను అందుకే ఇది సక్సీడ్ అయిందంటాడు. అసలు ఎంత పాజిటివ్ థింకింగ్ ఉండాలి దాంట్లోని ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు. అలాగే మన ఐన్స్టీన్ కూడా E=mc² కనిపెట్టినప్పుడు హీ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ నాట్ మీ, దేర్ ఇస్ సమ్ అదర్ హయ్యర్ ఫోర్స్ విచ్ హాస్ ఫౌండ్ అవుట్ దట్ దిస్ ఇస్ కరెక్ట్. సో దట్ అదేంటి, కాన్ఫిడెన్స్ ఇన్ ది సెల్ఫ్ విచ్ ఇస్ మచ్ హయ్యర్ దాన్ ప్రీ లెటర్డ్ YEYE. సో దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొడైకెనాల్ లో ఒకసారి స్వామి బెంజ్ కార్ ఉన్నదంట, మంచి పాష్ కార్. స్వామి నిలబడి దాని పక్కనే ఒక్కొక్కరిని ఫోటోలు తీసుకోవడానికి పిలుస్తున్నారట. స్వామి కార్ పక్కనే స్వామి ఒక సైడ్ నించున్నారు బానెట్ మీద చేపెట్టుకుని, ఇంకొక సైడ్ ఒక్కొక్కడు వచ్చి ఫోటో దిగుతున్నారంట.
చాలా ఫేమస్ ఫోటో కూడా స్వామి బానెట్ మీద చేపెట్టుకుని ఉండగా చాలా మెజెస్టిక్ గా.
సో ఆ టైంలో అనిల్ కుమార్ గారు టర్న్ వచ్చిందట. అనిల్ కుమార్ గారు వచ్చారు, ఫోటో తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఏమి ఈ కారు కొంటావా అని అడిగారంట స్వామి. స్వామి ఈ కారు నేను ఎలా కొంటాను స్వామి అన్నారంట. ఈ కొనలేవా అంటే, స్వామి మీరంటే ఈ ప్రపంచానికి ఈ విశ్వానికే మహారాజు, మీరు ఇట్లా చిటికేస్తే మీకు కావలసినవన్నీ వస్తాయి, నేను చాలా చిన్నవాడిని ఇంత పెద్ద కారు కొనే స్తోమత లేదు అని అంటారట అనిల్ కుమార్ గారు. అప్పుడు స్వామి చెప్పిన స్టేట్మెంట్ చూడండి, ఏమిరా భగవంతుడు నీతో ఉన్నాడన్న విశ్వాసం నీకు లేదా? స్వామిని నువ్వు ఒక్కసారి తలుచుకుంటే నీకు ఇది ఇస్తారన్న నమ్మకం లేదా? భగవంతుడిలో నీకు నమ్మకం లేదా అని అడిగారంట. అసలు ఎంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది. సో వెన్ యూ డెవలప్ కాన్ఫిడెన్స్ ఇన్ ద సెల్ఫ్, మీకు ఆటోమేటిక్ గా ఆ ఆత్మవిశ్వాసం నీలో నీకు నమ్మకం వస్తుంది.
అవును స్వామి, చాలా చాలా సార్లు స్వామి ఇది చెప్పడం జరిగింది. గణేష్ ఎంత స్వామి ఈ విషయం చెప్పేటప్పుడు కూడా ఎంతో ఫోర్స్ఫుల్ గా చెప్తారనమాట, చాలా ఎంఫర్టిక్ గా. స్వామి చెప్పిన ఎనాలజీ విందాము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పునాదిట, పునాది వంటిది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఆత్మతృప్తి, ఉన్నదానితో తృప్తి చెందడం, అది వాల్స్ లాగా. సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది రూఫ్ లాగా, అంటే పైన ఉన్న పైకప్పులాగా ఇంటికి. ఇంకా సెల్ఫ్ రియలైజేషన్ అనేది లైఫ్ అని చెప్తూ, అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి జీవికి గమ్యం ఏంటి, వాట్ ఈజ్ అ గోల్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఆలోచిస్తే రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్. అదైతే స్వామి ఎన్నోసార్లు చెప్పారు. ఆ సెల్ఫ్ రియలైజేషన్ దాకా చేరుకోవడానికి పునాది ఏమిటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్
అంతే.
సో మనకి ఆత్మవిశ్వాసం ఉంటే అదే మనల్ని పరమాత్మ దాకా తీసుకెళ్లగలదు అని ఎంత సింపుల్ గా ఈజీగా చెప్తున్నారో స్వామి.
ఈ మీరు చెప్తుంటే ఒకసారి స్టూడెంట్స్ అంటే స్వామి ఎట్లా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తారు మీలో అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ ఉన్నది. చాలా ఫేమస్ డ్రామా భజగోవిందం స్వామి స్వయంగా రాసింది. అప్పట్లో ధర్మక్షేత్రకి తీసుకువెళ్లి స్వామి ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ అందరి చేత అక్కడ ప్రజెంట్ చేయించారు ధర్మక్షేత్రంలోని ముంబై. అది ఇట్ వాజ్ అ సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ అందరికి. దాంట్లో ఒక సీనియర్ స్టూడెంట్ ద బెస్ట్ యాక్టర్, ఆ అబ్బాయి కొంచెం యాక్టింగ్ తెలిసినవాడు, ఈ మొత్తం డ్రామాని డైరెక్ట్ చేస్తున్నాడు అనమాట ఆ అబ్బాయి. మధ్యలో ఒక మర్చెంట్ రోల్ ఏదో దాంట్లో ఉన్నదట ఆ భజగోవిందం దీంట్లో. ఆ మర్చెంట్ రోల్ చేసే అబ్బాయికి పాపం సరిగ్గా డైలాగ్ చెప్పడం రావట్లేదు, సరిగ్గా యాక్ట్ చేయడం రావట్లేదంట. సో దానివల్ల ఆ అబ్బాయి కొంచెం చాలా అసంతృప్తిగా ఉన్నాడంట. అరే నేను చేయలేకపోతున్నాను, స్వామిని హ్యాపీ చేయలేనేమో అన్న ఒక నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ అయిపోయిందంట అబ్బాయికి. అప్పుడు పాపం జ్వరం వచ్చిందంట. ఆ ప్రాసెస్ లోని జ్వరం వచ్చి రెస్ట్ తీసుకోవడానికి 3 డేస్ రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారట. సరే టీచర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లాగా ఈ క్యారెక్టర్ చేసే అబ్బాయికి జ్వరంగా ఉన్నది, ఒక 3 డేస్ ఆఫ్ తీసుకుంటాడని చెప్తే సరే అని చెప్పి కొనసాగింది. ప్రాక్టీస్ చేసే టైంలో ఈ ఎవరైతే డైరెక్ట్ చేస్తున్నాడో అబ్బాయి, ఈ రోల్ కూడా ఆ అబ్బాయి చేయడం మొదలుపెట్టాడంట. సరే ఆ అబ్బాయికి ఎలాగో చేయడం రావట్లేదు కదా అని స్వామికి విన్నవించారు. స్వామి, ఆ అబ్బాయి సరిగ్గా చేయటం లేదు ఈ రోల్కి, ఈ అబ్బాయినే పెట్టేసుకుందాం, ఈ రోల్కి మార్చేద్దాం అని చెప్పారట. అప్పుడు స్వామి చెప్పిన స్టేట్మెంట్ ఎంతో టచింగ్ అనమాట. స్వామి అన్నారు, ఆ రోల్ కాదు నాకు ఇంపార్టెంట్, ఆ అబ్బాయి నాకు ఇంపార్టెంట్, ఆ అబ్బాయే చేసి తీరాలి రోల్ని అని చెప్పాడంట స్వామి చెప్పారట. అప్పుడు వెళ్ళి ఆ స్టూడెంట్కి ఇలాగ ఇన్ఫార్మ్ చేయడం జరిగితే నెక్స్ట్ రోజు నుంచి ప్రాక్టీస్ సెషన్కి వచ్చాడు. అప్పటి నుంచి 3x ఆఫ్ ఎఫర్ట్ పెట్టడం మొదలుపెట్టాడంట అబ్బాయి ఆ రోల్ చేయడానికి. రోల్ చిన్నదే, కానీ ది ఎఫర్ట్ విచ్ హీ వాజ్ పుట్టింగ్ టు మేక్ స్వామి హ్యాపీ. చూడండి, స్వామికి మన మీద కాన్ఫిడెన్స్ ఉన్నది, కానీ మనకి స్వామి మీద కాన్ఫిడెన్స్ ఆ సమయంలో లేదు. ప్రాక్టీస్ చేశాడు, డ్రామా సూపర్ హిట్ అయింది, ఓకే ఓకే అయింది ఆ అబ్బాయి రోల్. హీ వాజ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. లాస్ట్ లో గోల్డ్స్టీన్ గారు అక్కడ వన్ ఆఫ్ ది గెస్ట్ స్వామి దగ్గర పర్సనల్ సెషన్ లోకి వచ్చినప్పుడు స్వామి అడిగారట, సరే ఈరోజు డ్రామా చూసావు కదా గోల్డ్స్టీన్, అందరికన్నా బాగా ఎవరు యాక్ట్ చేశారు అని అడిగారంట. ఆబ్వియస్ ఆన్సర్ ఏంటి, ఆ డైరెక్ట్ ఎవరైతే డైరెక్ట్ చేశారో లేకపోతే హీరో ఆఫ్ ది డ్రామా కి బెస్ట్ యాక్టర్ అనుకుంటా. కానీ గోల్డ్స్టీన్ గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అప్పటిదాకా ఈ ఎక్స్పీరియన్సెస్ కి దీనికి ఏం సంబంధం లేదు ఆయనకి, హీ వాజ్ అ థర్డ్ పర్సన్ టోటలీ. ఆయన చెప్పారట, స్వామి ఆ మర్చెంట్ గా వేసిన అబ్బాయి చాలా న్యాచురల్ గా చేశాడు, చాలా నాకు నా ఉద్దేశంలో హీఈస్ ద బెస్ట్ యాక్టర్ అన్నారంట. అప్పుడు ఆ అబ్బాయికి ఇట్ స్ట్రక్ హిమ్, స్వామి ఎందుకు ఆ అవకాశం తనకి ఇచ్చారంటే, తనని తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి స్వామి ఆ ఛాన్స్ ఇచ్చారని ఆ అబ్బాయికి అనిపించిందట. అప్పుడప్పుడు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తే మనం అంటాం, ఓ గాడ్ ఐ హ్యావ్ అ బిగ్ ప్రాబ్లం, బా స్వామి మాకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అలా ఎందుకు అనుకుంటారు, ఆ ప్రాబ్లం చెప్పాలంట. ఏ ప్రాబ్లం, ఏ సమస్య, నాకు ఒక పెద్ద దేవుడు ఉన్నాడు నా పక్కని, నువ్వు ఏమీ కాదు దాని ముందు, యు ఆర్ నథింగ్ బిఫోర్ మై గాడ్ అని చెప్పాలట. అది మనం డెవలప్ చేసుకోవాల్సిన ఆత్మవిశ్వాసం.
అది ఈ అబ్బాయి గురించి చెప్తూ ఉంటే గణేష్, అతను మీరు అన్నారు 3x ఎఫర్ట్ పెట్టాడు, ఆ తర్వాత నుంచి కష్టపడి పనిచేసి చేయగలిగాడు చివరికి అద్భుతంగా. ఎంత అద్భుతంగా అంటే అతనే అందరికంటే బాగా చేశాడు అనిపించుకున్నారు. అలా అంత ఎఫర్ట్ అతను పెట్టడానికి కానీ ఉన్నట్టుండి అతని ఇంట్రెస్ట్, కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎఫర్ట్, ఎనర్జీ అంతా పెరగడానికి కానీ కారణం ఏంటనేది ఒకసారి మనం చూస్తే, భగవంతుడు తప్ప అక్కడ కారణం ఏమీ లేదు,
అంతే
స్వామి ఒక్కరే కారణం. స్వామి అన్న ఒక్క మాట లేదు, నాకు ఆ అబ్బాయి కావాలి, ఆ అబ్బాయి ఇంపార్టెంట్ అని ఎప్పుడు స్వామి అన్నారని అతనికి తెలిసిందో వెంటనే అతని మొత్తం ఫోకస్ ఏమైంది, స్వామిని సంతోష పెట్టాలి, స్వామికి నచ్చేటట్టుగా చేయాలి అని. సో ఇలా చూసుకుంటే వెన్ వి ఫోకస్ ఆన్ గాడ్, భగవంతుడి మీదే మన దృష్టి పెట్టి ఏ పని చేసినా అందులో కాన్ఫిడెన్స్, ఎఫర్ట్, ఎనర్జీ ఇవన్నీ ఆటోమేటిక్ గా పెరుగుతాయి అనిపిస్తుంది కదా.
మనం దగ్గర అవుతున్నాము ఈ క్లోజింగ్ కి. ఈ క్లోజ్ చేసే ముందు 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తు చేసుకోవాలి. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మొట్టమొదటిది ఫాలో ది మాస్టర్. మన మాస్టర్ ఏంటి, స్వామి ఎప్పుడు అంటారు, లోపలున్న కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్. ఆ కాన్ఫిడెన్స్ ఇన్ ది సెల్ఫ్ మనకి ఎప్పుడైతే వచ్చిందో, ఫేస్ ద డెవిల్. ఆ డెవిల్ ఏంటి, మనలో ఉన్న భయాలు, అదే ఓడిపోతామన్న భయం, చేయగలమా లేదా అన్న భయం, కష్టాలు ఎదురవుతాయన్న భయం, ఇవి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫియర్స్. దానికి ఫైట్ టిల్ ది ఎండ్ అంటారు స్వామి. వెరీ పవర్ఫుల్ గా చెప్తుంటారు, పట్టనే పట్టితేవి పట్టు నెగ్గడు దాకా విడవకుండు అంటారు. సో వన్స్ యూ హావ్ టేకెన్ అప్, ఫినిష్ ఇట్. ఆ లాస్ట్ లో స్వామి ఫినిష్ ద గేమ్ అంటారు. ఆ ఫినిషింగ్ ద గేమ్ ఏంటి, మనం చేసే పని మీద ఎప్పుడైతే అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉంటామో, రిజల్ట్ మనం ఎప్పుడు ఆశించకుండా ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి వి లీవ్ ఎవ్రీథింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్, ఆ వరీస్ చింతలు అనేవి మన మనసులోంచి తొలగిపోతాయి అన్నమాట. సో నో ఎక్స్పెక్టేషన్ ఆన్ ది రిజల్ట్ అండ్ నో అటాచ్మెంట్ టువర్డ్స్ ది రిజల్ట్. ఈ విధంగా మనం ఎప్పుడైతే చెప్తామో ఆటోమేటిక్ గా మనలో ఉన్న ఆ భయాలు పోతాయి అండ్ ప్రతిదీ మన మంచి కోసమే అవుతుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్, మన మంచి కోసం భగవంతుడు చేయించాడు అన్న ఒక విశ్వాసం మనలో పెంపొందిస్తుంది. అండ్ చివరిగా స్వామి ఒక మంచి స్టేట్మెంట్ చెప్పారు. ఇటీవల ఒక ఉపన్యాసం వింటున్నాము, స్వామి ఎంత ధృవీకరించి చెప్తున్నారంటే, నా మనసులో అసలు సెల్ఫిష్నెస్ అంటూ లేదు, నిస్వార్థంగా నేను చేస్తాను ఏ పని చేసినాని, అందుకే నాకు భయం అనేది లేదంటారు. చూడండి ఎంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అండ్ టు టాప్ ఇట్ ఆల్, భయం లేదు గనక ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అంటారు. ఫైనల్ గా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అస్ బీయింగ్ హియర్? మనం అందరం ఆనంద పిపాసులమే. హ్యాపీగా ఉండాలంటే మనం ఉన్న భయాలను పోగొట్టుకోవాలి.
ఇప్పుడైతే మన మనసులో ఎటువంటి భయాలకి తావుండదో అప్పుడు మనం చేసే పనిలో కూడా మనం చాలా ఫ్రీగా హ్యాపీగా చేస్తాం, ఎలాంటి సంకోచాలు సందేహాలు ఉండకుండా చేస్తాం.
అంతే,
అలాగూ మొత్తం మనసంతా పెట్టి చేసే పని ఎప్పుడూ సక్సెస్ అవుతుంది.
అంతే,
సో ఆ భయం అనే దాన్ని మనం దూరం చేసుకోవాలి.
సో విల్ ఫాలో ది మాస్టర్, విల్ ఫేస్ ది డెవిల్, ఫైట్ టిల్ ది ఎండ్ అండ్ ఫినిష్ ది గేమ్. సో మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ స్వామికి మనలో ఉన్న ఈ ఆత్మన్యూనత భావాన్ని తొలగించమని మనసారా ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ బి సురేష్ కుమార్, రామ్మోహన్ నాగవెల్లి, శ్రీ టి నిరంజన్. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. ఏలూరు వాస్తవ్యులైన వీరు 12 సంవత్సరాలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో ధార్మిక గ్రంథాలు, సత్యసాయి తత్వంపై కూడా ప్రవచనాలు ఇచ్చి ఉన్నారు. ఏలూరు చింతలపాడు బాపిరాజు కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన శివరామకృష్ణ శర్మ గారు తదుపరి మచిలీపట్నంలో ఆంధ్రజాతీయ కళాశాలలో రీడర్గా పనిచేశారు. ఈయన కృష్ణ యజుర్వేదాన్ని బ్రహ్మశ్రీ గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద శిక్షణ పొంది బాగా అధ్యయనం చేసి ఉన్నారు. అంతేకాక సంస్కృత వ్యాకరణ శాస్త్రం, అద్వైత వేదాంత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం కూడా అధ్యయనం చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక బహుమానం, పుష్పగిరి సంస్థానం వారిచే విద్యాలంకార బిరుదు, ఏలూరులోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారిచే పరిశోధనా ప్రవణ బిరుదులను ఈయన పొంది ఉన్నారు. మరి ఈనాటి దేవీ అవతారం గురించి చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు మాటల్లో విందామా?
భగవాన్ సత్యసాయి బాబా వారి చరణారవిందాలకు ప్రణామాలు. ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి శ్రోతలకు దసరా శుభాకాంక్షలు. సాయిరాం. ఇప్పుడు మహాసరస్వతి అవతారాన్ని గురించి మనం చెప్పుకోబోతూ ఉన్నాం. పురా శుంభ నిశుంభాభ్యాం అసురాభ్యాం శిచీపతే త్రైలోక్యం యజ్ఞభాగాశ్చ హృతా మదబలాశ్రయాత్. పూర్వం శుంభుడు నిశుంభుడు అని ఇద్దరు అసురులు, వాళ్లు దేవేంద్రుని యొక్క పదవినే కాకుండా ఋషులు దేవేంద్రునికి దేవతలకు సమర్పించే యజ్ఞభాగాలు కూడా వాళ్లు అపహరించారు. మేమే సూర్యుడిగా ప్రకాశిస్తాం, మేమే చంద్రుడిగా వెన్నెలిస్తాం అంటూ ఇలాగా దిక్పాలకుల యొక్క అధికారాలను కూడా వాళ్లే ఆక్రమించారు. దేవతలు పదవులను కోల్పోయిన వారి పారిపోయారు, అధికారాలు పోయాయి, వాళ్ళు నిరాకరించబడ్డారు. ఏం చేస్తారు పాపం, ఎప్పుడైనా సరే ఇలాగా జీవితంలో ఓటమి పాలైనప్పుడు భగవంతుడు గుర్తుకొస్తూ ఉంటాడు. అపరాజిత అయినటువంటి ఆ దేవిని వాళ్ళు స్మరించారు. పూర్వం ఒకసారి దేవి వరమిచ్చింది, ఆపదలలో నన్ను స్మరించండి, నేను మీకు ఆపదలను తొలగిస్తాను అని చెప్పి వరం ఇచ్చింది. ఆ వరం వాళ్లకే కాదు మనకు కూడా ఉపయోగపడుతుంది. ఆపదల్లో ఉన్నవాళ్లు దేవిని స్మరించాలి, ఆ తల్లి అనుగ్రహం వలన ఆపదలు తొలగుతాయి. వాళ్లందరూ హిమవత్ పర్వతానికి వెళ్లారు. అక్కడ వెళ్లి ఆ జగజ్ఞాన్ని స్తోత్రం చేశారు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతా స్మతాం అంటూ వాళ్ళందరూ కూడా ఆ జగజ్జన్ని ప్రార్థన చేశారు. ఆ జగజ్జన్ని యొక్క స్వరూపం సకల జీవుల్లో వ్యాపించి ఉంది. ఆమె ఏదో ఒకచోట ఉన్నది కాదు. ఒకచోట పూజ ఎందుకు చేస్తామంటే అంతటా ఉన్నదని గుర్తుంచుకోవడం కోసం. ఈ స్తోత్రంలో ఆ విషయం బాగా వెల్లడవుతుంది. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. ఆ విష్ణుమాయ అనే పేరుతో ఆమె అంతటా వ్యాపించింది. ఆమె లేని ప్రదేశం అంటూ లేనేలేదు. మనలో ఉండేటువంటి బుద్ధి, సిద్ధి, నిద్ర ఇవన్నీ ఆమె కళ్ళదే. ఆకలి, మరి ఇలా ఏ శక్తులున్నాయో, ఏ లక్షణాలున్నాయో అన్నీ కూడా ఆమె యొక్క స్వరూపాలే. ఆ దేవిని ఆ విధంగా వాళ్లు ప్రార్థన చేస్తే ఆ తల్లికి అనుగ్రహం వచ్చింది. సరిగా వాళ్లు స్తోత్రం చేసే సమయానికి ఆ హిమాలయ పర్వతం దగ్గర పార్వతీదేవి అటు జాహ్నవీ నదికి, గంగానదికి స్నానానికి వచ్చింది. ఆమె అన్నది, మీరు ఎవరిని స్తోత్రం చేస్తున్నారు అని. ఇక్కడ గమ్మత్తు, పార్వతి పరమేశ్వరుని భార్య అయితే ఆ పార్వతి లోపల ఆ జగజ్జన్ని యొక్క రూపం ఉంది, అంతర్గతంగా ఉంది, మనలో కూడా ఉందండి. మన లోపల చైతన్య రూపంలో ఉన్నది ఆ తల్లి, పార్వతి లోపల ఆ జగజ్జన్ని ఉన్నది. ఆ జగజ్జన్ని పార్వతి నుండి ఇవతలికి వచ్చింది. శరీరాన్ని కోశం అంటారు. ఈ కోశమనేటువంటి ఈ శరీరాన్ని నుండి, వర వంటి శరీరాన్ని నుండి ఆమె యువతలికి వచ్చింది కనుక ఆ జగజ్జన్ని అంబిక అన్నారు. పార్వతి లోపల ఉండేటువంటి జగజ్జన్ని అంబికాదేవి యువతలికి వచ్చేస్తే అప్పుడు పార్వతి కేవలం తామసీకళగా మారిపోయింది, అయిపోయింది. తామసీకళ అంటే మహాకాళీ రూపం అన్నమాట. ఏమండి, అప్పుడు నిశుంభుని చేత పరాభవింపబడినటువంటి వాళ్లు తమ కష్టాల్ని ఆ తల్లికి చెప్పుకున్నారు. ఈమె కాళిక, ఆమె అంబిక. ఈ అంబికే మహాసరస్వతి అంటారు. మహాసరస్వతి అంటే సరస్వతి అనుకునేరు, సరస్వతి అంటే బ్రహ్మదేవుని భార్య మామూలుగా చెప్పుకుంటాం. ఆ బ్రహ్మదేవుని నుండి వచ్చిన శక్తినే బ్రాహ్మి అని కూడా అంటాం. అయితే ఈమె మహాసరస్వతి. మహాసరస్వతి అంటే బ్రహ్మదేవుని భార్య కాదు, సృష్టికి మూలభూతమైన పరాశక్తి ఈ మహాసరస్వతి. ఈ అంబిక అతి సుమనోహరంగా ఉన్నది, ఎంత అందంగా ఉన్నదో. శుంభని శుంభలకు అనుచరులున్నారు, చండు ముండు. వాళ్లు ఈమెను చూశారు, ఎంత అందంగా ఉందిరా అనుకుని వాళ్లు మహారాజుకి విషయం చెప్పారు. శుంభం మహారాజుకి, మహారాజా హిమాలయ పర్వతం కలకల్లాడిపోతోంది ఆమె మూలంగా, అలాంటి రూపాన్ని ఇంతకుముందు ఎక్కడా చూడలేదు. ఈమెను పట్టుకో, ఆమె స్త్రీరత్నం, అతి సౌందర్యవతి. ఆమె శరీర కాంతితోటి అన్ని దిక్కులు వెలిగిపోతున్నాయి. అది నీ దగ్గర ఉండాలి ఆమె, నువ్వు ఆమెను చూడు. రత్నాలు, మణులు, శ్రేష్టమైన ఏనుగులు, గుర్రాలు, మూడు లోకాల్లో ఉన్నవన్నీ నీ దగ్గర ఉన్నాయి. దేవేంద్రుడి దగ్గర నుంచి ఐరావతం లాక్కొచ్చావు, అలాగే పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చావు, ఉచ్చయిశ్రవం అనే గుర్రాన్ని స్వాధీనం చేసుకున్నావు, విమానాన్ని, దేవతలు అధిష్ఠించే విమానాన్ని తీసుకున్నావు, అది బ్రహ్మదేవుడి దగ్గర విమానం కూడా నీ దగ్గరే ఉంది, మహాపద్మం అనేటువంటి నిధి ఉంది కుబేరుడి దగ్గర, దాన్ని తీసుకువచ్చావు, అలాగే సముద్రుడి దగ్గర వాడిపోని తామర పూల దండం ఉన్నది, దాన్ని తీసుకువచ్చావు, వరుణదేవుడి దగ్గర ఛత్రం ఉంది, దాన్ని లాక్కోవచ్చు, బంగారం, దాని నుంచి బంగారం స్రవిస్తూ ఉంటుంది, అలాగే ఒక ప్రజాపతికి ఒక మంచి శ్రేష్టమైన రథం ఉన్నది, దాన్ని తీసుకొచ్చావు. యమధర్మరాజు దగ్గర ఉత్క్రాంతిదా అని ఒక శక్తి ఉంది. ఆ శక్తి వలన ఆయన ఈ ప్రాణుల శరీరాల్లో ఉండేటువంటి జీవుణ్ణి యువతరికి లాగుతాడు. ఆ శక్తి నీ సొంతమైంది. వరుణదేవుని యొక్క పాశం ఉంది, అది నీ సోదరుడు లాక్కొచ్చాడు. ఇంకా నిశుంభుడు సముద్రంలో పుట్టేటువంటి రత్నాలన్నీ లాక్కొచ్చాడు. అగ్నిదేవుడి దగ్గర ఓ పెద్ద వస్త్రం ఉన్నది, అది అగ్నిలో పెట్టినా తగలబడదు. ఆయన దాన్ని మీకు సమర్పించాడు. ఇలాగా ముల్లోకాల్లో శ్రేష్టమైన వస్తువులన్నీ మీ దగ్గరే ఉన్నాయి. ఈమె స్త్రీరత్నం, ముల్లోకాల్లో శ్రేష్టమైన స్త్రీ, ఈమెను ఎందుకు తీసుకురావటం లేదు మీరు అని అడిగారు. ఇది చాలా విచిత్రమైన వ్యవహారం. మనకు మంచి స్నేహాలుంటే వాళ్ల వలన మంచి లక్షణాలు అలవడతాయి, చెడు స్నేహాలుంటే చెడ్డ లక్షణాలు అలవడతాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు మంచి స్నేహాలు అలవాటు చేయాలి, మంచి సంఘాలు ఏర్పాటు చేయాలి. చిన్నపిల్లలకు మరి స్వామివారు ఏర్పాటు చేసినటువంటి ఈ బాల సంస్కృతి కేంద్రాలు, చిన్నపిల్లలకు సద్వాసనలు, మంచి వాసనలు, మంచి విషయాలు తెలియడం కోసం స్వామివారి యొక్క, భగవాన్ సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులతో నిర్వహించేటువంటి బాల వికాస కేంద్రాలు, వాటిలోనే కనుక చిన్నతనంలో చేర్చినట్లయితే సద్వాసనలు వస్తాయి. అలా కాకపోతే వీళ్ళు ఏ సినిమాలో టీవీలో లేకపోతే ఈ సెల్సో పట్టుకుంటే వాటి ద్వారా వాళ్ళకి దుర్వాసనలు వచ్చాయనుకోండి, వాళ్ళు మనం ఏం చేయలేము. ఎందుకని సామాన్యంగా మంచి లక్షణాలు చెడ్డ లక్షణాలు చిన్నతనంలో వస్తాయి. ఈ చిన్నతనంలోనే చెడ్డ లక్షణాలు వస్తే వాళ్ళని ఎవరు బాగు చేయగలుగుతారు? పెద్ద వయసు వచ్చిన రాక్షసులకు కూడా దుర్మార్గులైనటువంటి రాక్షసుల యొక్క సలహాల వలన వాళ్లకు చెడిపోయే పరిస్థితి వచ్చింది. చూడండి, శుంభుడి మాట విన్నాడు, వెంటనే సుగ్రీవుడు అనే ఓ దూతను పంపించాడు, నువ్వు వెళ్ళు ఆ అమ్మాయితో ఇలా చెప్పు, నేను చెప్తున్నానని చెప్పు, నువ్వు మాకు ప్రీతిని కలిగించు అని చెప్పి చెప్పు. ఆమె హిమవత్ పర్వతం మీద ఉన్నదట, అక్కడికి వెళ్లి ఆమె నాకు ఎలా వశపడుతుందో ఆ విధంగా నువ్వు చెప్పు అన్నాడు ఆయన. అంటే సుగ్రీవుడు వెళ్ళాడు, చాలా తీయగా మాట్లాడుతున్నాడు, ఓ దేవి, శుంభాసురుడు మూడు లోకాలకి ప్రభువు అతడు, అతడి దూతను నేను నీ దగ్గరికి వచ్చాను, అతడి ఆజ్ఞకు తిరుగులేదు. ఆయన ఎంతటివాడంటే దేవతలందరినీ జయించాడు, దైత్యులందరూ ఆయనకు వశపడి ఉన్నారు, మూడు లోకాలు ఆయనవే, ఆయన చెప్పాడు నీకు చెప్పమన్నాడు, నేను మూడు లోకాలని పాలిస్తున్నాను, దేవతలందరూ నాకు వశంగా ఉన్నారు, యజ్ఞాల్లో చేసేటువంటి హోమాలు కూడా నాకే చేరుతున్నాయి, మూడు లోకాల్లో శ్రేష్టమైన వస్తువులని నాకు వశపడి ఉన్నాయి, నేను దేవేంద్రుడి యొక్క శ్రేష్టమైన ఏనుగు ఐరావతాన్ని తీసుకువచ్చాను, అమృత కోసం మథించిన సమయంలో పుట్టినటువంటి ఉచ్చైశ్రవాన్ని దేవతలు నాకు సమర్పించారు. అంతేకాదు, గంధర్వుల దగ్గర, దేవతల దగ్గర, సర్పరాజుల దగ్గర ఏవి శ్రేష్ఠ వస్తున్నా అన్నీ నా దగ్గరే ఉన్నాయి, నీవు స్త్రీలందరిలోకి కూడా చాలా శ్రేష్టమైన దానివి రా, నన్నో మా తమ్ముడు నిశుంభుణ్ణో నువ్వు వరించు, గొప్ప ఐశ్వర్యం లభిస్తుంది నన్ను స్వీకరించినట్లయితే, ఆలోచించి వెంటనే నువ్వు నాకు భార్యగా కావాల్సింది అని అతడు అన్నాడు. ఆమె నవ్వింది, ఆమె మనసులో ఏముందో తెలియదు, పైకి నవ్వింది. ఆమె దుర్గాదేవి, దుర్గాల్ని తొలగించేటువంటి తల్లి, ఆమె జగత్తునంతనే ధరిస్తున్నది, ఆమెకి శుంభాసుడు ఒక లెక్క అయినా ఆమె చమత్కారంగా అన్నది, నువ్వు చెప్పింది బానే ఉంది, నిజమే, నువ్వే అబద్ధం చెప్పావంటలేదు, మూడు లోకాలని పాలిస్తున్నావు, నీకు తమ్ముడు అలాంటి వాడే, కానీ నాకు ప్రతిజ్ఞ ఉంది, నేను చేసిన ప్రతిజ్ఞను అసత్యం ఎలా చేస్తాను, నాది బుద్ధి ఏదో ఆ స్త్రీని కదా, చిన్న బుద్ధితో ప్రతిజ్ఞ చేశాను, యుద్ధంలో ఎవడు నన్ను జయిస్తాడో, నా గర్వాన్ని తొలగిస్తాడో, ఎవడు నాకు సాటి అయిన వీరుడో అతడే నాకు భర్త అవుతాడు, రమను మీ శుంభుణ్ణో నిశుంభుణ్ణో ఇద్దానికి రమ్మను, వాడు నన్ను జయించి ఎప్పుడు నా పాణిగ్రహణం చేయొచ్చు. ఆ దూత అన్నాడు, నీకు బాగా గర్వంగా ఉంది నా దగ్గర ఇలా మాట్లాడుతున్నావు, మూడు లోకాల్లో ఏ మగవాడు శుంభ నిశుంభలు ఎదుట నిలబడగలడు, ఇక మిగిలిన దైత్యులేదంటే నిలబడలేరు, వాళ్ళ దగ్గర నిలబడతారు. మరి దైత్యులు నిలబడలేరు, దేవతలు నిలబడలేరు, ఆడదానివి నువ్వు ఎలా నిలబడతావు అంటారుగా. ఇంద్రాది దేవతలందరూ కూడా ఆయన ఎదుట నిలబడలేకపోయారు. ఆయనకి ఆయనకు ఒక స్త్రీ ఏ విధంగా ప్రతిద్వంద్వి యుద్ధం చేయగలుగుతుంది? కనుక నా మాట విను, వెళ్లి శుంభని శుంభుల్లో ఎవరినో ఒకరిని వరించు, లేదా నీ జుట్టు పట్టుకుని లాక్కెడతాను నేను. అటువంటి గౌరవాన్ని నువ్వు పొందక్కర్లేదు, జాగ్రత్త అని హెచ్చరించాడు. అలాగా శుంభుడిని శుంభుడు బలవంతుడు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేస్తాను నేను. నా ప్రతిజ్ఞ అది, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ముందర ఆలోచించలేదు కదా. వెళ్ళు, నా మాట చెప్పు, అతనికి ఏం తోస్తే అది చేస్తాడు అని ఆమె సమాధానం చెప్పింది. ఆ దూత విన్నాడు, వాడికి అసహనం వచ్చింది. ఏం చేస్తాడు? వెళ్లి దైత్యరాజుకి ఆ విషయం చెప్పాడు. ఆ దూత మాటను విన్నాడు, ఆయన కోపం వచ్చింది. అతడు ధూమ్రలోచనుడు అనేటువంటి ఒక దానవుణ్ణి పంపించాడు, నువ్వు వెళ్ళు సైన్య సమేతంగా వెళ్ళు, ఆమెను తీసుకురా, ఆమె దుష్టురాల్లా ఉంది, జుట్టు పట్టుకుని ఈడ్చుకురా, ఎవరైనా ఏ దేవతలేనా ఇతరులైనా ఆమెకు రక్షణ చేయడం కోసం వస్తే వాళ్ళని చంపేసి ఆలోచించక్కర్లేదు, వాడు యక్షుడైనా గంధర్వుడైనా దేవత అయినా సరే అని ఇలా ఆజ్ఞ పొంది ఆ ధూమ్రలోచనుడు 60,000 సైన్యంతో బయలుదేరి వెళ్లాడు. వాళ్ళకి భయం ఉంది, ఆమె వెంట దేవతలు ఉన్నారేమో, అక్కడ యుద్ధం జరుగుతుందేమో అని. అందుకే అంత పెద్ద సైన్యంతో హిమవత్ పర్వతానికి వెళ్లాడు. వెళ్లి గట్టిగా అన్నాడు, రా శుంభని శుంభుల దగ్గరికి రా, లేకపోతే నిన్నేం చేస్తానో చూసి ఉట్టు పట్టుకు ఈడ్చి పెడతాను అని. అంటే ఆమె అన్నది, నిన్ను దైత్యరాజు పంపించాడు, నువ్వు బలవంతుడివి, సైన్యం కూడా ఉంది కదా, తీసుకెళ్ళ నీ చేతనైతే ఏం చేస్తాను నేను అన్నది ఆమె. వాడు గబగబా ముందుకు వచ్చాడు. ఆమె మహాశక్తి, ప్రపంచానికే మూలభూతమైన శక్తి. హుమ్ అని ఒక్కసారి మంత్రబీజాన్ని స్మరించింది, స్మరిస్తే వాళ్ళు భస్మమైపోయారు ఆ సైన్యం. అంత సైన్యం భస్మమైంది. అప్పుడు భయపడ్డారు వాళ్ళు, వెనక్కి వెళ్లారు. బాణవర్షాన్ని కురిపించారు అమ్మవారి పైన. దేవి దగ్గర ఓ పెద్ద సింహం ఉన్నది, ఆ సింహం ధర్మస్వరూపము అంటారు. ఆ సింహం గర్జించింది, గర్జించేటప్పుడు ఆ గర్జన కొందరు అసలు పడిపోతున్నారు. ఏమండి, ఆ దేవి వాహనం ఉన్నదే, ఆ వాహనం కూడా యుద్ధం చేస్తోంది. కొందరిని తన పంజాతో కొడుతోంది, కొందరిని నోడితో కొరికేస్తోంది, కొందరిని కాళ్ళతో తొక్కేస్తోంది, అది కొట్టేస్తోంది, కొందరిని చీడ్చేస్తోంది గోళ్లతోటి, పంజాతో తలకాయలు నరికి వేస్తోంది, అది చేతులు నరికి, చేతులు విరిగి కాళ్ళు విరిగి పడిపోతుంటే అది వచ్చి జుట్టు ఒక్కసారి విదిలించి రక్తం తాగిస్తుంది. ఇలాగా ఆ బలమంతా నాశమైపోయింది. ఆ దేవి యొక్క వాహనం చాలా కోపం కలిగినది. ఈ విధంగా దేవి అసురుడైనటువంటి ఆ ధూమ్రలోచనుడిని సంహారం చేసింది, బలం కూడా నాశమైపోయింది, సైన్యం నాశమైపోయింది అనమాట. అప్పుడు శుంభాసుడికి ఈ విషయం తెలిసింది, చాలా కోపం వచ్చింది, పెదవులు అదిరిపోయినాయి. చండు ముండు అనే అసురులను ఆజ్ఞాపించాడు, మీరు వెళ్లి పెద్ద సైన్యంతో ఆమెను తీసుకురండి, జుట్టు పట్టుకు లాక్కురండి, మీరేం సంశయించక్కర్లేదు, ఒకవేళ దేవతలు ఆయుధాలతో వస్తే వాళ్ళని సంహారం చేయండి, వాళ్ళని ఆమె కనుక మరణించినట్లయితే సింహాన్నే కనుక ఆ సింహాన్ని ముందర చంపేసేయండి, సింహాన్ని చంపేస్తే అప్పుడు ఆమెను బంధించి తీసుకురావచ్చు, ఆ సైన్యం నాశనమయ్యాక అని అతను అన్నాడు. ఇలాగా ఆజ్ఞాపించబడిన వాళ్లే చండ్రుడు ముండు, చతురంగ బలంతో ఆయుధాలను పట్టుకున్న వాళ్లే వచ్చారు. దేవుని చూస్తారు, ఆమె నవ్వుతోంది, సింహంపై కూర్చున్నది, హిమవత్ పర్వతం యొక్క శిఖరం పైన ఆమెను చూశారు. ఆమెను ఎలాగైనా తీసుకురావాలి అనుకున్నారు. కత్తులు ధనుస్సులు మొదలైనవన్నీ ఎక్కుపెట్టుకున్న వాళ్ళే ఆమె దగ్గరికి వెళ్లారు. అప్పుడు అమ్మవారికి కోపం వచ్చింది. కోపేన చాస్యావదనం మషీవర్ణమభూత్ తదాగా, కోపంతో ఆ ముఖం నల్లబడింది. ఆమె యొక్క కనుబొమ్మల నుండి కాళీదేవి వచ్చింది. ఆమె భయంకరమైన ముఖం కలిగింది, చేత్తోటి కత్తి పాశం పట్టుకున్నది, విచిత్రమైనటువంటి ఖట్రాంగం అనే ఆయుధం పట్టుకున్నది. ఆమె మెడలో మానవ శిరస్సు అలంకారంగా ఉన్నాయి. ఆమె పెద్ద పులి చర్మాన్ని వస్త్రంగా ధరించింది, అతి భయంకరంగా ఉంటుంది. పెద్ద నోరు, నాలుక అతిభీషణంగా వేలాడుతూ ఉంటుంది. ఆ కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆమె ధ్వని చేస్తే అన్ని దిక్కులు వ్యాపించిపోతుంది. ఆమె అతివేగంగా అసురులను సంహారం చేయడం ప్రారంభించింది. అక్కడ ఉండేటువంటి అసురులను ఆమె సంహరిస్తోంది, తినివేస్తున్నది. ఆమె ఆయుధాలతో సహితంగా అక్కడ ఉండేటువంటి ఏనుగులను నవిలి పడవేస్తున్నది. ఆ విధంగా యోధులను, గుర్రాలని, రథాలని, సారథులతో సహితంగా నవిలి పడవేస్తున్నది. ఆ మహాకాడి ప్రపంచాన్ని నాశనం చేసే మహాశక్తి ప్రళయకాలంలో ఆ విధంగా నాశనం చేస్తుంది. అతి భైరవమైన రూపం ఇలాగా ఆమె సంహారం చేస్తోంది. కొందరిని కాళ్లతో తొక్కువేస్తున్నది. ఆమె యొక్క శరీరం తగిలేటప్పటికే తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఆయుధాలు వేస్తున్నారు, శస్త్రాలు వేస్తున్నారు, అస్త్రాలు వేస్తున్నారు. అవన్నీ కూడా ఆమె నవిలి పడవేస్తున్నది. బలినాం తద్బలం సర్వం అసురాణాం దురాత్మనాం. చాలా బలవంతులు, పెద్ద సైన్యమే. కానీ ఆ జగజ్జన్యం అందరు వాళ్ల బలం ఎంత, వాళ్ళ దుర్మార్గులు వాళ్ల బలాన్ని నాశం చేసి పడవేసింది. కొందరిని కత్తితోటి, కొందరిని తన దగ్గర ఉండే ఖట్వాంగమనే ఆయుధంతో కొందరిని నవిలి పడవేసింది. ఆ బలం నాశనమైపోయింది. చూచాడు చండు, ఆశ్చర్యపడ్డాడు. కాళిమేకి యుద్దానికి వచ్చాడు, బాణవర్షం కురిపించాడు, తన యొక్క ఆయుధాలతోటి కప్పివేశాడు. అలాగే ముండు కూడా వేల ఆయుధాలు ఆమెపై విసురుతూ ఆమెను నాశనం చేద్దాం అనుకున్నాడు. వాడు వేసేటువంటి ఆయుధాలు సూర్యబింబాలాగా ప్రకాశిస్తూ ముందుకు వస్తున్నాయి. కానీ అతి భైరవమైనటువంటి అభైరవమైన ఆకారం ఆ దేవిది, ఆమె గట్టిగా అరుస్తున్నది. భయంకరమైన ముఖం చూడ్డానికి చాలా శక్యం కాకుండా ఉన్నది ఆమె తేజస్సు. ఉత్థాయుజ మహాసింహం. ఈ లోపల అమ్మవారి యొక్క ఆ వాహనం ఉన్నది సింహం, అది కూడా లేచి అది చండాసురుపైకి వస్తున్నది. ఏమండి, వాడి యొక్క జుట్టు పీగుతున్నది. ఆ అమ్మవారు కత్తితోటి అతనికి శిరస్సును ఖండిశారు. ఖండిస్తే ముండాసురుడు వచ్చాడు. ఆ ముండాసురుడు చండ్రుడు పడిపోయాడు అనే విషయం గమనించాడు. గమనించి కత్తి డాలు తీసుకొచ్చాడు. కత్తి డాలు తీసుకొస్తే వాణ్ణి కూడా ఆమె నరికివేసింది. దాంతో చండాసురుడు పడిపోయాడు, ముండాసురుడు పడిపోయాడు, సైన్యం పది కులిగి పారిపోయారు. ఆ కాళీదేవి ఆ చెండుని యొక్క, ముండుని యొక్క శిరస్సుని తీసుకొచ్చింది. తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించింది. సమర్పించి అన్నది, అమ్మా, ఈ యుద్దం అనేటువంటి యజ్ఞంలో చండముండుల్ని పశువులుగా చేసి నీకు సమర్పించాను, నువ్వు సింహాసురుణ్ణి నిసింహాసురుణ్ణి సంహరిద్దు గాని అని చెప్పింది. అప్పుడు ఆ జగజ్జన్ని కాళీదేవితో అన్నది, నువ్వు చండ్రుణ్ణి ముండ్రుణ్ణి సంహరించావు కనుక నీకు బిరుదంగా చాముండా అనే పేరు పైన ప్రపంచంలో ఖ్యాతిని పొందుతుంది అని చెప్పారు. మహాశక్తివంతులైన చండ్రుడు ముండు సైన్యంతో సహితంగా నాశమయ్యేటప్పటికీ సింహాసుడికి చాలా కోపం వచ్చింది. సకల దైత్యుల్ని కూడా యుద్దానికి సిద్ధం కండి అన్నాడు. అందరూ, పెద్ద సైన్యం అది, వాళ్ళు ఆయుధాలను పట్టుకున్న వాళ్ళు బయలుదేరారు. చతురంగ బలంతో ఎంతమంది ఉన్నారో అసంఖ్యాకంగా ఉన్నారు వాళ్ళు. కాలకులు, దౌర్హృదులు, మౌర్యులు, కాలకేయులు అందరూ యుద్దాన్ని బయలుదేరారు. ఇక్కడ గమనించదగిన అంశం ఏంటంటే, తమ యొక్క ఇష్ట ప్రకారమే సమస్తం నడవాలి, ఇది అసుర లక్షణం. ఈ అసుర లక్షణం ఏం చేస్తుంది, ఇతరులను పీడిస్తుంది. ఈ ఒక అంశమే కాదు, అన్ని అంశాల్లో ఇదే రకమైన దుష్టబుద్ధి. ఏంటది, తన ఇష్ట ప్రకారమే అందరూ నడవాలి, తనకు కావలసింది తనకు దక్కాలి, తాను అనుకున్నది అయిపోవాలి, ఇంకోళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పీడ కలిగినా సరే, అది దుష్టబుద్ధి. ఆ దుష్టబుద్ధి ఇప్పుడు వాళ్ళని సంహారం చేస్తోంది. మొత్తం మహాసైన్యంతో అందరూ వస్తున్నారు. వస్తుంటే చండికాదేవి చూసింది. వాళ్ళు పెద్ద గట్టిగా వాళ్ళు అరుస్తూ వస్తున్నారు. చండికాదేవి తన దగ్గర ఉండేటువంటి ధనుస్సుని నారిత్రాడు గట్టిగా లాగింది. పెద్ద ధను వచ్చింది. సింహం కూడా గట్టిగా గర్జించింది. తన చేతిలో గంట ఉన్నది, అమ్మవారి చేతిలో. ఆ గంట గట్టిగా మోగించింది. ఈ మొత్తం ధనులతోటి మొత్తం అంతా వ్యాపించిపోయింది. ఓ పక్క కాళీదేవి అతి భయంకరంగా గర్జిస్తున్నది. ఆ ముఖం తెరుచుకుని మీదకొచ్చి పడుతున్నది. దైత్య సైన్యం ధ్వనులన్నీ విన్నవారులై భయపడి పారిపోతున్నారు. దేవి సింహం మీదకి వచ్చేస్తున్నది. కాళీదేవి రోషంతో మీదకి వస్తున్నది. ఈ లోపల ఏమైందంటే, ఈ అసురులను సంహారం చేయడం కోసం అని చెప్పని బ్రహ్మదేవుడు, కుమారస్వామి, విష్ణుమూర్తి, ఇంద్రుడు, వీళ్ళందరి శరీరాల నుండి కూడా శక్తులు యువతలకు వచ్చాయి. ఆ శక్తులందరూ కూడా చండికాదేవి దగ్గరకు వచ్చారు. ప్రతి దేవికి ఒక శక్తి, ఒక దేవతకు ఒక శక్తి ఉంది. ఆ శక్తి దేవత ఎటువంటి రూపం, ఎటువంటి ఆభరణాలు, ఎటువంటి వాహనం, ఎటువంటి ఆయుధాలు ధరించి ఉంటారో అటువంటి ఆయుధాలతో, అటువంటి వాహనాలతో, అటువంటి ఆభరణాలతో వాడు వస్తారన్నమాట. చూడండి, బ్రహ్మదేవుడి యొక్క శక్తి ఉంది, దాన్ని బ్రాహ్మీ శక్తి అంటారు. ఆమె హంసపై అధిష్ఠించి అక్షసూత్రం, కమండలం వాటిని ధరించి వచ్చింది. ఆమెను బ్రహ్మాణి అని కూడా పిలుస్తారు. అలాగే మహేశ్వరుని యొక్క శక్తి మాహేశ్వరి అంటారు. ఆమె వృషభాన్ని అధిష్ఠించి ఉంటుంది, త్రిశూలాన్ని ధరిస్తుంది, చేతికి సర్పాలను ఆభరణాలుగా ధరిస్తుంది, తలపైన చంద్రరేఖ ఉంటుంది. కుమారస్వామి శక్తి కౌమారి, ఈ కౌమారి యొక్క చేతిలో శక్తి ఉంటుంది. అలాగే శక్తి ఒక ఆయుధం అన్నమాట. ఏమండి ఇలాగా అప్పుడు ఆ కుమారస్వామి యొక్క శక్తి కౌమారి అనే పేరుతోటి అక్కడికి వచ్చిందనమాట. అలాగే విష్ణుమూర్తి యొక్క శక్తి వైష్ణవి అంటారు. వైష్ణవి శక్తి గరుత్మంతుడిపై అధిష్ఠించి శంఖం, చక్రం, గద, శారంగం, ఖడ్గం ఈ ఆయుధాలతోటి అక్కడికి వచ్చింది. అలాగే యజ్ఞవరాహస్వామి యొక్క శక్తిని వారాహి అంటారు. ఆ వారాహి శక్తి శక్తి అనేటువంటి ఆయుధాన్ని ధరించి వరాహ రూపంతో అమ్మవారి దగ్గరికి వచ్చింది. అలాగే నృసింహస్వామి యొక్క శక్తి నారసింహి అంటారు. ఆ నారసింహి శక్తి అది వేయి కళ్ళు కలిగినది అక్కడికి వచ్చేసింది. దేవేంద్రుడికి 1000 కళ్ళు ఉన్నాయి అంటారు. ఈ నారసింహి శక్తికి కూడా 1000 కళ్ళు ఉన్నాయి. ఇలాగా ఈ మహాశక్తులు అందరితో కూడి బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. చండికాదేవి శరీరాల నుండి అతి భయంకరమైనటువంటి ఒక శక్తి వచ్చింది. ఆ శక్తి గట్టిగా అరుస్తున్నది. అరిసి 100 నక్కలు ఒక్కసారి అరిస్తే ఎలా ఉంటుందో అటువంటి అరుపు అరిచిందనమాట. ఆమె యువతలకు వచ్చి పరమేశ్వరుడితో అన్నది, ఓ పరమేశ్వర, నువ్వు శుంభ నిశుంభుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు దుర్మార్గులు, యుద్ధం కోసం వస్తున్నారు, దేవేంద్రుడికి స్వర్గలోకం లభించాలి, మీరందరూ పాతాళానికి వెళ్ళిపోండి, లేదా మీరు యుద్దానికి ఎక్కడ సిద్దమైనట్లయితే రండి, నా యొక్క శక్తులు మిమ్మల్ని సంహారం చేస్తాయి అని చెప్పని నువ్వు వెళ్లి ఆ శుంభాసురునకు సందేశం చెప్పవలసింది అన్నారు. అంటే అప్పుడు శివుడు బయలుదేరాడు. ఈ విధంగా ఆ అంబికలో నుంచి వచ్చినటువంటి శక్తి శివుణ్ణి దూతగా పంపించింది గనక ఆమెను శివదూతి అని చెప్పి పిలిచారు. తర్వాత పరమేశ్వరుడు అక్కడికి వెళ్లాడు. పరమేశ్వరుడు అక్కడికి వెళ్లి వాళ్లతో ఈ రకమైనటువంటి సందేశం పంపించాడనమాట. ఏమండి సందేశం పంపిస్తే వాళ్ళు చెప్పినట్టు వింటారా? వాళ్ళు వినలేదు. వినకపోతే ఏమైంది? యుద్దమే జరిగింది, తీవ్రమైన యుద్దం జరిగింది. అన్ని శక్తులు కూడా ఆ చండ ముండలతోటి ఆ సింహాసన యొక్క సైన్యంతో యుద్దం చేశాయి. ఇందులో రక్త బీజుడు అని ఒక దానవుడు ఉన్నాడు. వాడు విచిత్రం, వాడు పెద్ద వరం ఏంటంటే వాడి యొక్క రక్త బిందువులు నేలపై పడితే అక్కడ ఎన్నైతే ధూళి కణాలు తడుస్తాయో అంతమంది రూపాలు బయలుదేరతారు. బయలుదేరితే వాళ్ళందరినీ సంహారం చేయడమంటే సామాన్యమా? ఎలా సిక్కం అవుతుంది? అయితే అప్పుడు మహాకాళి, కాళి ఉగ్ర రూపాన్ని ధరించి అమ్మవారి యొక్క సలహా చేత నాలుకను చాపేసి ఆ పడేటువంటి రక్తం నేల మీద పడకుండా చేసింది. నేల మీద పడకుండా చేస్తే అమ్మవారి ఆయుధాలతోటి వాడి యొక్క శరీరంలో రక్తం అయిపోయి చివరికి వాడు మరణించాడు. ఆ విధంగా ఈ సైన్యం వాళ్ళు మరణించినప్పుడు నిశుంభుడు వచ్చాడు. నిశుంభుడు వాడు బాగా శక్తివంతుడు, శుంభుడు అంతటి వాడు. వాడికి అమ్మవారికి తీవ్రమైన యుద్ధం జరిగింది. ఆయుధాలు అయిపోతే ముష్టి యుద్ధం కూడా చేశారు. ఆ యుద్ధం కూడా జరిగాక చిట్ట చివరికి ఆ చండికాదేవి ఆ నిశుంభుణ్ణి సంహారం చేసింది. నిశుంభుడు మరణించిన తర్వాత చిట్ట చివర శుంభాసురుడు వచ్చాడు. ఆ శుంభాసురుడికి అమ్మవారికి చాలా అతి తీవ్రమైన యుద్ధం జరిగింది. ఎంత తీవ్రమైన యుద్ధం జరిగిందో వాడన్నాడు, ఇతర శక్తుల యొక్క సహాయంతో నువ్వు ఆ గర్వించున్నావు అన్నాడు. అంటే ఆమె నవ్వింది, నాకంటే ఇతరులు ఎవరున్నారా, మొత్తం అన్ని శక్తులు నావే అన్నాడు. ఇప్పటికి ఏమైంది? మొత్తం అక్కడ ఉన్న శక్తులన్నీ దేవి రూపంలోనే ఉండిపోయినాయి. ఆమె ఒక్కతే ఉన్నది. ఏకైవాహం జగత్యత్ర ద్వితీయాక మమాపర అని చెప్పి ఆమె చెప్పింది. అప్పుడు ఈ అమ్మవారి యొక్క రూపమే, అమ్మవారి యొక్క శక్తే మొత్తం జగత్తంతా వ్యాపించి ఉన్నది. ఈ శుంభాసురునికి అమ్మవారికి చాలా తీవ్రమైన యుద్దం జరిగింది. ఆ తీవ్రమైన యుద్దంలో ఆ సింహాసుడిని ఆ తల్లి సంహారం చేసింది. దాంతో లోకానికి పేడ వదిలిపోయింది. దేవతలందరూ ఋషులందరూ ఆ జగజ్జనని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ తల్లి వాళ్ళకి వరమిచ్చింది, ఏం కావాలో కోరుకోండి అని. కోరుకోండి అంటే, అమ్మా ఈ రాక్షసుల యొక్క పీడ మాకు లేకుండా చేశావు, చాలా సంతోషం. అయితే ఎప్పుడైనా సరే మాకు పీడ కలిగినట్లయితే నువ్వు తొలగించి ఈ విధంగానే మా శత్రువుల్ని సంహరించు అని కోరారు. అంటే ఆమె, నేను ఇప్పుడే కాదు ఇంకా చాలాసార్లు మీకు ఉపయోగపడతాను, ఈ అష్టావింశతితమమైనటువంటి ఈ యుగం కలియుగం వచ్చినప్పుడు, అష్టావింశతమ యుగత అంటే 28వ మహాయుగం వచ్చినప్పుడు శుంభ నిశుంభాసులు మళ్లీ ఇద్దరు పుడతారు, అప్పుడు నేను నందగోపుని యొక్క ఇంట్లో యశోదమ్మ కుమార్తెగా పుడతాను, వింధ్యపర్వతంపై నివసించి వాళ్ళందరినీ సంహారం చేస్తాను, అలాగే ఇంకా చాలా చాలా సార్లు అనుగ్రహిస్తానని ఏ అవతారాలు అనుగ్రహిస్తుందో అదంతా కూడా సంగ్రహంగా చెప్పిందనమాట. అంతేకాకుండా ఈ దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క చరిత్రలు స్మరించినట్లయితే దుఃఖాలని తొలగిస్తాను అని కూడా ఆమె అనుగ్రహించేది, మనకు ఉపయోగపడేది. ప్రత్యేకించి ఈ నవరాత్ర కాలంలో ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ మూడు చరిత్రల్ని కూడా పారాయణం చేస్తుంటారు దేవాలయాల్లో, ఇళ్లలో కూడా పారాయణం చేస్తారు. చేస్తే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారిని పూజించడమే కాకుండా వీటిని పారాయణం కూడా చేయాలి. ఇక్కడ ఒక్క అంశం చెప్పుకుని మనం సమాప్తి చేయొచ్చు. ఏంటంటే, ఎందుకు ఇలాగా ఇంత సంహారం చేయడం ఏమిటి అని. మనుషులలో కొందరు పరమ దుర్మార్గులు ఉంటారు, కొందరు మధ్యస్థులు ఉంటారు, కొందరు మంచివాళ్ళు ఉంటారు. మంచివాళ్లు మంచిగా వ్యవహరిస్తారు, వాళ్లతో సమస్య లేదు. ఈ మధ్యస్థులున్నారే, దుర్మార్గుల ప్రాబల్యం వస్తే వాళ్లలా వీళ్లు తయారవుతారు, మంచివాళ్ల ప్రాబల్యం కనబడితే వాళ్లలా వీళ్లు తయారవుతారు. కనుక అతి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్లను తొలగించాల్సి వస్తుంది. లేకపోతే ఇక మధ్యస్థుడిగా ఉన్నవాళ్ళు ఈ దుర్మార్గుల్లో చేరితే లోకంలో మంచికి తావు లేకుండా పోతుంది. అలాంటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఒకప్పుడు సంహారం చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు మంచి బోధల ద్వారా వాళ్ళు లొంగే పక్షంలో మంచి బోధల ద్వారా మార్గంలో పెట్టాల్సి వస్తుంది. ఈ ఎప్పుడు ఎలా చేయాలి అనేది భగవతికే తెలుసు, మనకెలా తెలుస్తుంది? కనుక దుర్మార్గుల్ని సంహారం చేయడం ద్వారా వాళ్ళు ఇంకా దుర్మార్గం చేయకుండా ఆపడం, అది వాళ్లకు మేలు, అది వాళ్ళని ఆ విధంగా రక్షించడం. ఈ మధ్యస్థులు లేని వాళ్ళు దుర్మార్గం మార్గంలో వెళ్లకుండా ఉండి మంచి మార్గంలో తెప్పించడం, వీళ్ళని రక్షించడం. ఇక మంచివాళ్లు వాళ్ల మంచితనంతో లోకంలో వ్యవహారం చేయడం ద్వారా లోకాన్ని మేలు చేసేలా చేయడం, అది వాళ్లకి రక్షణం. కనుక ఎవరిని ఎలా కాపాడాలో, ఎలా మార్గంలో తేవాలో ఆ తల్లికి తెలుసు. కాబట్టి ఆ జగజ్జన్న ఆ విధంగా ఆ దుష్టుని సంహారం చేయడం ద్వారా లోకాన్ని మేలు కలిగించిందనమాట. కనుక ఇవాటికి ఈ మహాసరస్వతి చరిత్ర సమాప్తం. స్వస్తి.
ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org రాసి పంపించమని కోరుతున్నాం. మళ్లీ ఇంకొక అంశంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.
సాయిరాం.
Shardee, Maa Saraswati Shardee. शारदे